అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం దం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణై కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థ సార్థవాహం శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ వాగర్థావివ సంపృప్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీమజ్జగద్గురుభ్యో నమః. శ్రీ శారదాంబాయై నమః. శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః. శ్రీకృష్ణ శరణం మమ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జగద్గురువుల అనుగ్రహంతో శ్రీ శారదామాత కటాక్షంతో చెప్పుకు వస్తున్న ఆదిశంకర దర్శిత శ్రీ మహావిష్ణు సౌందర్యం ఇవాళ ఆరవ రోజులోకి ప్రవేశించింది. నారాయణుని యొక్క దివ్యావతారములు తత్వాన్ని కూడా మనం పరామర్శ చేసుకున్నాం. అవతారం ఎందుకు వస్తున్నది అనేది కూడా చెప్పుకుంటూ భూమి యొక్క భారాన్ని తొలగించడం, అసురశక్తిని నిర్మూలించడం, భక్తులకు ముక్తినివ్వడం, ఈ మూడు ప్రయోజనాలు అవతారములు ఎందున్నవి. ఆ ముక్తినిచ్చుట అనేటువంటి ప్రధానమైన ఒక ప్రయోజనం ఉంది గనకనే అవతారం పూర్తయిన తర్వాత కూడాను తర్వాతి వారు ఆయన ధ్యానిస్తూ అవతార మూర్తులకు సంబంధించిన ఉపాసనలు చేస్తూ ముక్తిని పొందుతున్నారు అని శంకర భగత్పాదులు వారు తన స్తోత్రముల ద్వారా ఆవిష్కరించారు. అది కృష్ణావతారం గురించి చెప్పేటప్పుడు కూడా అదే విషయాన్ని చెప్పారు. ముక్తి కేవలం పరమాత్మ జ్ఞానం వల్లనే వస్తుంది. అటువంటిప్పుడు అవతారమును ఉపాసించడం వల్ల వస్తుందా అంటే ఆ పరమాత్మయే అవతారమూర్తిగా వచ్చాడు కనుక ఆ పరమాత్మకు సంబంధించిన జ్ఞానం అంతా అవతారమునిందు స్ఫుటంగా కనబడుతుంది. అది నిన్నటి వరకు చెప్పుకున్న దాని యొక్క సారాంశం. ఆ జ్ఞానం ఎలా కనబడుతుంది అనేది ప్రతి శ్లోకాన్ని మనం వ్యాఖ్యానించుకుంటూ చెప్పుకున్నాం. నరసింహస్వామి దగ్గర ఉన్నాం నిన్న. ఆయన పాదపద్మాలయంది మనస్సు అనే తుమ్మిదిని చేరమని చెప్పారు. నరసింహస్వామిపై శంకర భగవత్వాలు ప్రత్యేకించి ఉపాసన జ్ఞానము తన గ్రంథాల ద్వారా తెలియజేశారు. నృసింహోపాసన అనేది భాగవత ధర్మంలో చాలా ప్రధానమైనది. నృసింహుడు పరిపూర్ణమైన ఒక అవతారం, పైగా ఉపాస్య దైవం కూడా. అది నరసింహ ఉపాసనలు అని చాలా విశేషంగా ఉన్నాయి. వివిధ నృసింహోపాసనలు ఉగ్ర నరసింహుడు, లక్ష్మీ నృసింహుడు, జ్వాలా నరసింహుడు, నవనారసింహుడు మనకు తెలుసు. అందున తెలుగునాట నరసింహోపాసన చాలా ప్రసిద్ధిగానే ఉంది. అదే నరసమ్మలు నరసయ్యలు కూడా మనకి ఎక్కువ మంది కనబడుతుంటారు. ఉభయ రాష్ట్రాల్లో కూడా నృసింహక్షేత్రములు చాలా మనకి గోచరిస్తున్నాయి. అటువంటి నరసింహ ఉపాసన ప్రధానమైనటువంటిది. అసలు ఏ ఉపాసన అయినా జ్ఞానం కోసమే. అయితే జ్ఞానంతో ఉపాసన, జ్ఞానం కోసం ఉపాసన రెండు రకాలు ఉంటాయి. జ్ఞానం కోసం చేస్తే జ్ఞానం వస్తుంది, అప్పుడు జ్ఞానంతో ఉపాసన చేస్తాడు అప్పుడు అభిన్న భావం ఏర్పడుతుంది, తనకి దైవానికి అభిన్న భావం ఏర్పడుతుంది. సోహం భావేన పూజయత్తనే స్థితి, అహమిచ్చే విభావయే భవ అనే స్థితి అప్పుడు లభిస్తుంది. కనుక జ్ఞానైనప్పుడు ఈ అవతారమూర్తుల్ని ఉపాసన నిరసించడు, జ్ఞానంతో చేస్తాడు. అది గ్రహించవలసిన ప్రధానమైన అంశం. అలాంటి ఉపాస్యమూర్తులు నృసింహతత్వం చాలా విశేషమైనది. ఆదిశంకరుడికి నృసింహతత్వం చాలా ప్రీతి అనిపిస్తుంది. అందుకే కరావలంబ స్తోత్రం రచించడమే కాకుండా వారి జీవితంలో నృసింహునితో అనుబంధములు చాలా గోచరిస్తాయి. ముఖ్యంగా శ్రీశైల క్షేత్రంలో ఆయన ఉండగా ఒక కాపాలకుడు ఈ నిత్య మీదే బలి ఇద్దామనుకున్నప్పుడు పద్మపాదాచార్యులు నృసింహోపాసన ద్వారా నృసింహమూర్తిని సాక్షాత్కరింపజేసుకోవడం శంకర విజయంలో మనకు కనబడుతున్నది. అంటే నృసింహానుగ్రహం పొందారు. అప్పుడు నృసింహ దర్శనం ఆదిశంకరుడు చేసుకుని ఆ నృసింహుని స్తుతించినట్లుగా మనకి శంకర విజయం చెప్తోంది. విద్యారాయణ స్వామి చెప్తారు, నృసింహ దర్శనం చేశారు, నృసింహుని స్తుతించారు. ఆ స్తోత్రములు చాలా చాలా మనకు ఉంటాయి. కానీ ప్రధానంగా మనందరికీ బాగా తెలిసింది కరావలంబ స్తోత్రం. ఈ కరావలంబ స్తోత్రం పఠనం వల్ల మనకి ఈ సంసారంలో, సంసారం అనే మాటకి మనం అర్థం చెప్పుకోవాల్సింది అంటే జనన మరణ రూపమైన ప్రవాహానికి సంసారం అని పేరు. అంతేగాని ఒక పుట్టుకకి ఒక చావుకి మధ్యనున్న సమయం మాత్రమే కాదు, అనేక పుట్టుకలు అనేక చావుల యొక్క స్వరూపమే సంసారం. అది సరణశీలత్వాత్ అంటే ప్రవాహ రూపమైనది. జనన మరణ రూప ప్రవాహానికి సంసారం అని పేరు. ఇప్పటికి ఎన్ని సంసారాలు, అంతా కలిపి ఒకటే సంసారం. కానీ జన్మలు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా వస్తున్నాయి. ఒక అల పడి మరొక అల లేచినట్లు ఈ జన్మ పూర్తయి మరో జన్మలోకి వెళుతున్నాం. కనుక ఎప్పటికీ సంసారం అవుతుందంటే ఇంకా మళ్ళీ పుట్టకుండా ఉండడమే సంసారం నుంచి బయటపడడం, పునరావృత్తి రహిత స్థితి అది కావాలి. దానికి మోక్షం అని పేరు. మరి జనన మరణ చక్రంలోకి పడకపోవడమే కదా మోక్షం అంటే. దీన్ని పునరావృత్తి రహితం అంటారు. అంటే మళ్ళీ రావడం అనేది లేని స్థితి అని. అది సంసారం నుంచి విమోచనం అంటే అది అర్థం. అంతేగాని ఈ సంసారం భార్యాబిడ్డలు బాధలు భరించలేకపోతున్నాయండి బయటకు వచ్చేయాలనడం కాదు, ఇది తెలుసుకోవాలి. తెలియక లోకంలో వ్యవహారం వేరు, శాస్త్ర వ్యవహారం వేరు. మన శాస్త్ర ప్రకారంగా మాట్లాడుకోవాలి ఇక్కడ. కనుక సత్యం తెలిసిన జీవుడు మాత్రం తప్పకుండా మరి జన్మించకూడదని కోరుకుంటాడు. కోరుకుంటే సరిపోదు, దానికి తగ్గ ప్రయత్నం ఉండాలి, అర్హత సంపాదించుకోవాలి కదా. అందుకు భగవత్పాదులు వారు అలాంటి ముక్తికి అవసరమైన జ్ఞానాన్నే ప్రదానం చేశారు. వేదము పురాణము ఇవన్నీ కూడా జీవుడు ముక్తి చెందడం కోసం వచ్చాయి. అయితే ముక్తి అంటే అవగాహన లేని వాళ్ళు, ముక్తి కావాలని సంసిద్ధంగా లేని జీవుడు చాలామంది ఉంటారు. అందుకు వారి కోసం లౌకికమైన ప్రయోజనాలు కూడా చెప్తుంది. కానీ ఎప్పటికైనా చిత్తశుద్ధి తెచ్చుకుని ముక్తి కోసం ప్రయత్నించండి, ఎందుకంటే ఇలాంటి జన్మ మళ్ళీ రాదు, ఈ జన్మ వచ్చినప్పుడే ప్రయత్నించాలి అని చెప్పడమే ఉపనిషత్తులు కానీ పురాణములు కానీ వేదములు వీటన్నిటి ఉద్దేశం జీవుడికి ముక్తినివ్వడమే. అది అవగాహన లేని వాళ్ళ కోసం ముందు చిత్తశుద్ధినిచ్చి పవిత్రతనిచ్చి పాపములు తొలగించి పుణ్యములు చేయించి క్రమక్రమంగా వాళ్ళకి జ్ఞానమిచ్చి ముక్తినివ్వాలని వేదము యొక్క ఉద్దేశం. అందుకే మనకి ఇది చదివితే అది లభిస్తుంది, అది చదివితే ఇది లభిస్తుంది అని చెప్తున్నారంటే ఇది లభించడం పరమార్థమా? కానీ ఇది కాదు అంటే అసలు వెళ్ళడు ఈ మార్గంలోకి. ఎందుకంటే జీవుడికి ఇంకా పక్వత రాలేదు కనుక వాటిని చూపిస్తారు. అది శంకరుల సాహిత్యంలో కూడాను కొన్ని చోట్ల ఫలశ్రుతులు కనబడతాయి, భౌతికమైన ఫలశ్రుతులు. అంత మాత్రం చేత శంకరులు వాటి కోసం రాస్తారా అంటే ఆయన ఉద్దేశం మాత్రం ముక్తికే ప్రధానం, వ్యాసుల్లాగానే. కానీ జీవులు రకరకాల లక్షణాలతో ఉంటారు కనుక అందరిని తిప్పడం కోసం ఈ విషయాలు చెప్తారు. అయితే ఇందులో భ్రాంతి ఏముండదు. నిజంగా ఈ స్తోత్రాలు చదివితే భౌతిక ప్రయోజనాలు కూడా వస్తాయండి. ఇంత లక్ష్మీకరావలంబస్తే వస్తే ముక్తి వస్తుందా అయితే అక్కర్లేదు రండి అంటారు కొంతమంది. అంటే అది దాని పేరు చెప్తేనే కొంచెం తత్వం అనగానే కొంచెం చికాకు పడే వాళ్ళు ఉంటారు కదా, మరేం చేస్తాం. అందుకు వీటికి భౌతిక ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఎందుకంటే సంసారంలో ఇలా ఉన్నాను కనుక కరావలంబం ఇవ్వవయ్యా అని అడుగుతున్నారు. అంటే ఈ బాధ నుంచి బయటపెట్టనేది కూడా సరిపోతుంది కదా, కానీ అది ఇస్తాడు. కానీ ముక్తి అనే దానికి రెండు రకాల అర్థాలు చెప్పుకోవచ్చు. రెండేమిటి, ఇంకా 10 రకాలు చెప్పచ్చు కానీ ప్రధానంగా రెండు అర్థాలు చెప్పుకోవాలి. ఇవాళ ఉన్న కష్టం నుంచి విడుదల కూడా ముక్తే. ముక్తి అంటే విడుదల అని అర్థం. విడుదల మన ముక్తి ముక్తి అనే మాట వింటాం, ముక్తి అన్న మోక్షం అన్న ఒకటే. విడుదల కావాలి. విడుదల అంటే ముందు బంధింపబడ్డామని తెలిస్తే కదా విడుదల అంటే తెలుస్తుంది ఇక్కడ. అయితే మనం కష్టంలో బంధింపబడ్డాం, మనంతర మనం దాని నుంచి బయటపడట్లేదు. అందుకు భగవంతుని శరణ పెడితే తత్కష్టం నుంచి ఆయన ముక్తినిస్తాడు. ఇది తత్కాల ప్రయోజనం, ఇది పూర్ణముక్తి కాదు. అసలు ముక్తి ఏది అంటే ఏది పొందితే మళ్ళీ సంసార బంధంలో పడము. ఇప్పుడు బంధం అంటే ఏంటో తెలిసింది కదా, జనన మరణ రూపమైన సంసారం. నేను జీవుణ్ణి, సుఖదుఃఖాలు అనుభవిస్తున్నాను అని భావించేటువంటి దేహ తాదాత్మ్యమే బంధం, అదే సంసారం. అది తొలగిన వాడు మరి దేహాల్లోకి రాడు, అది పరిపూర్ణ ముక్తి. ఆత్యంతిక మోక్షం అంటే అదే అర్థం. ఇక్కడ మిగిలినవి తత్కాల మోక్షములు. తత్కాల మోక్షంలో శాంతి ఆనందం పూర్ణంగా ఉండవు, అది మన అనుభవమే. ఇవాళ ఈ కష్టం తొలగితే చాలంటాం, ఎంత రిలీఫ్ ఫీల్ అవుతామో, దేవుడా నీ వల్ల జరిగిందని పొర్లు దండాలు కూడా పెడతాం, అయిపోయింది. మళ్ళీ తర్వాత ఇంకో కష్టం వస్తుంది లోకంలో అంటే దేవుడు అన్యాయం చేశాడా? దేవుడు అన్యాయం కాదు, నువ్వు ఆయన అడిగింది అన్యాయం. ఏమని అడుగు? ఈ కష్టం నుంచి బయటపెట్టమన్నావు, నువ్వు నిజంగా కైవల్యం కావాలని కరావలంబోని అడిగేవా? అయితే భగవానుడు కూడా అర్హతను చూసిస్తాడు, ఊరికనే ఇస్తాడు అర్హత. ఎందుకంటే జీర్ణించుకోగలిగిన శక్తి ఉన్నవాడికి పెట్టాలి, జీర్ణించుకోలేని వాడికి పెడతారండి. కనుక జ్ఞానం తత్వం కూడా జీర్ణించుకోగలిగిన ఒకనొక జఠరాగ్నిలాగా జ్ఞానాగ్ని ఉద్దీపన ఉండాలండి. జఠరాగ్ని ఉద్దీపన ఉన్నవాడికి ఎంత ఆహారమైన మీరు పెట్టచ్చు, జ్ఞానాగ్ని ఉద్దీపన ఉన్నవాడికి వేదాంతం తత్వం తెలుస్తుంది. ఇక్కడ వాడు ఆరాయించుకోగలడు, వాడు గ్రహించగలడు. ఆ స్థితి లేని వారికి ముందు ఇవి ఎపిటైజర్స్ ఇలాగ ఇవి నేర్పుతూ ఉండాలి ఇక్కడ. కనుక ఎలా చూసినా ఇవి మనకు గొప్పవే అని చెప్పడు ఇక్కడ. మీరు భౌతిక ప్రయోజనాలతో శంకర స్తోత్రాలు చదివినా సిద్ధిస్తాయి, పరమార్థ ప్రయోజనం కోసం చేసినా సిద్ధిస్తాయి. ఆ మాత్రం చూస్తే కనకధార స్తోత్రం కనకవర్షం కురిపించడానికే కదా, కానీ అదే కనకధార స్తోత్రం చూపిస్తూ అందులో ఎన్ని రహస్యములు చెప్పాడు, ఎలాంటి ఉపాసన మర్మములు ఉన్నాయో చెప్తే అది కొన్ని రోజులు పడుతుంది. అయినా అది అమ్మవారి యొక్క సంపూర్ణ శ్రీ విద్యా రహస్యములు, ముక్తినిచ్చేవన్నీ అందులో ఉన్నాయి. కానీ భౌతిక ప్రయోజనం మనం ఏమనుకుంటున్నాం, కనకధార స్తోత్రం చూస్తే పైకప్పు చూస్తూ ఉంటాం, మనకి ఉసిరికాయలు కురుస్తాయేమోనని. అయితే ఉసిరికాయలు కురియకపోయినప్పటికీ కనకధార స్తోత్రం రెగ్యులర్గా చదివితే మాత్రం దరిద్రాలు పోతే ఇంకొన్ని అడుక్కోవాల్సిన అవసరం రాదండి, అందరూ సందేహం లేదు ఇక్కడ. అది అందరికీ అనుభవం ఇక్కడ. అటువంటప్పుడు కనకధార స్తోత్రం వల్ల ఏమి జరుగును, దరిద్రములు పోవును అంతేనా? దరిద్రములు పోయి సంపదలు వచ్చాక తర్వాత వాట్ నెక్స్ట్, తతక్కిం ప్రశ్న ఏమిటి, తర్వాత ఏమిటి, అదో ప్రశ్న ఉండిపోతుంది కదా. అప్పుడు నీకు కావాల్సింది మళ్ళీ అకనకధార స్తోత్రం ఇవ్వగలదు, అప్పుడు జ్ఞానం వగేరాలు వగేరాలు అందులోంచి ఎదుగుతాయి. ఇది తెలుసుకోవాల్సింది. అంటే సామాన్యుడు తన కోరికలు తీర్చుకోవడం కోసం ఏ ప్రక్రియను వాడతాడో, ముక్తి కోసం జ్ఞాని దాన్నే వాడుకోవచ్చు. అందుకే కర్మలు కూడాను ఫలాల కోసం చేసిన యజ్ఞయాగాది కృతువులు వేరు, జ్ఞానంతో నిరపేక్షంగా అదే కర్మ చేస్తే అది వాడికి చిత్తని శుద్ధినిచ్చి ముక్తిని కూడా ఇస్తున్నది. ఎందుకంటే వాడికి జ్ఞానాన్ని అప్లై చేశాడు, తెలుసుకోండి. ఉపాసకుల్లో కూడాను అనేక మంది పెద్ద పెద్ద ఉపాసకులు కనబడతారు, కానీ జ్ఞానంతో కూడిన ఉపాసకులు కొద్దిమంది ఉంటారు, వాళ్ళ స్థితి వేరు వీళ్ళ స్థితి వేరు. కనుక ప్రతిదీ కూడా వాడుకునేవాడి మానసిక స్థాయి బట్టి ఉంటుంది. కనుక మనం ఉత్తమ స్థాయికి వెళ్ళాలని ప్రతివాడు అనుకుంటాడు, కానీ ఉన్న స్థాయిలోనే సెటిల్ అయిపోదాం అనుకోకూడదు. కానీ మనం కూడా భౌతికమైనటువంటి ప్రయోజనాలు అవసరమే అయినప్పటికీ కూడా దాన్ని మించిన ఒక మహాప్రయోజనం కోసం కూడా మనం పెట్టి వినియోగించుకుంటూ క్రమంగా ఆ మహాప్రయోజనమే కావాలనే స్థితికి ఎదగగలగాలి. అందుకు స్తోత్రవాంగ్మయం మనకు పనికొస్తుంది. ఇదింతవరకు మనం చెప్పుకున్న స్తోత్రవాంగ్మయముల యొక్క స్వరూపం ఇది. ఇది శంకరుల స్తోత్రమే కాకుండా ఈ స్తోత్రములకు ఆధారంగా ఆయన ఇచ్చిన భాష్యములు మొదటి రోజునే మనం ప్రస్తావన చేసుకున్నాం. మొత్తానికి అర్థమైందంటే పరమాత్మను ఆశ్రయించడే జన్మకి పరమార్థము, ఇంకోటి లాభం లేదు. నీ ప్రయత్నం నువ్వు ఎంత చేసినా నీ ప్రయత్నములు సాఫల్యం పొందాలని అనుగ్రహం కావాల్సింది గనక అది కావాలి అని మనం విష్ణు షట్పథితో మొదలు పెట్టుకుంటూ అలాంటి పరమాత్మని దివ్యమంగళ విగ్రహముగా సగుణముగా ఉపాసించు, కానీ నిర్గుణమైన ఆయనే సగుణుడయ్యాడని తెలుసుకుంటూ ఉపాసన చేసి ఆ రూపముని ప్రేమతో ధ్యానిస్తూ ఉంటే క్రమంగా నువ్వు ఆ స్థితిని పొందగలవు అనేది శంకరుల బోధ సారాంశాన్ని నిన్నటి వరకు చెప్పుకున్నాం. ఆ క్రమంలో లక్ష్మీ నృసింహస్వామిని కరావలంబనం అడుగుతున్నారు. కర అవలంబనం అంటే చేయూత, తెలుగులో చెప్పాలంటే సరిగ్గా సరిపోయింది. ఎవరికి? లక్ష్మీ నృసింహ, అమ్మవారితో ఉన్న నరసింహస్వామి. మళ్ళీ ఉపాసనలో లక్ష్మీ నృసింహ ఉపాసన ఒకటి ఉన్నది, ఆ స్వరూపం తీసుకున్నారు. నృసింహ మంత్రానికి వ్యాఖ్యాప్రాయంగానే శ్లోకాలు అన్నీ ఉన్నాయి, కానీ నృసింహ మంత్ర రహస్యములు ఉన్నాయి. నృసింహ మంత్రం ఫలితం ఏంటంటే మృత్యోర్ముక్షి అంటారు, అదే ప్రయోజనం. మృత్యుమృత్యున్ నమామ్యహం, కొన్ని చోట్ల మృత్యోర్ముత్యుం నమామ్యహం రెండు భేదములు ఉన్నాయి మంత్రంలో. అది మృత్యోర్ముక్షి అనే మృత్యుంజయ మంత్రం ఎలాంటిదో మృత్యుమృత్యున్ నమామ్యహం నృసింహ మంత్రం కూడా అంతే. అందుకే వైష్ణవ సంప్రదాయంలో మృత్యుంజయ స్వరూపం నరసింహ స్వరూపము. అయితే మృత్యుంజయుడు అంటే అర్థం ఏంటి? చావు లేకుండా ఉండడం. ఎవడైనా ఉంటాడండి అటువంటప్పుడు? ఎవరైనా మృత్యుంజయులు కాగలరా అంటే అకాల మృత్యువులు, అపమృత్యువులు, ఆది వ్యాధులు లేకుండా ఉండడం అవసరమే. అది కూడా మృత్యునాశనమే ఒక విధంగా చెప్పుకోవాలంటే. అంటే సరైన దీర్ఘకాలం జీవితం ఎందుకు వచ్చిందో సాధించి అనాయాసంగా మరణించడం ఎవడైనా కోరుకుంటాడు, అది ఇవ్వగలిగే శక్తి దీనికున్నది. ఇక మృత్యు అంటే అర్థం ఏంటంటే ఉపనిషత్తు చెప్తోంది అజ్ఞానమే మృత్యువు. ఉపనిషత్ భాషలో అజ్ఞానమే మృత్యువు బాగా గుర్తుపెట్టుకుంటుంది. జ్ఞానమే అమృతం, అందుకు మృత్యువు లేదంటాడు సనత్కుమారుడు. మృత్యువే లేదుపో అన్నాడు ఇక్కడ. ఎందుకంటే అజ్ఞానం అంటేనే లేనిది ఉన్నది అనుకోవడం కదా. మరి అజ్ఞానం మృత్యువైనప్పుడు మృత్యు ఉన్నది అనుకోవడం భ్రాంతి తప్ప మృత్యు అనేది ఎక్కడుంది అన్నాడు ఇక్కడ. కనుక ఉన్నది అమృతమే ఉంది. అమృతం అంటే ఏమిటి అంటే నీ స్వరూపం అమృతమే, నువ్వు నశించేవాడు కావు. కనుక మృత్యువు ఎక్కడుంది? నీకు మృత్యువా? ఆలోచించమన్నాడు. మృత్యు మనకుందా? దేహమా? అది అలగు మృత్యువే. అది బ్రతుకున్నది మృత్యుస్వరూపమే. అది చేతనత్వం పొందడానికి కారణం ఏంటి? చైతన్యం. ఆ చైతన్యానికి మృత్యు ఉందా చెప్పు. నీ స్వరూపమేది. మరి ఇన్నాళ్ళు అప్పుడు యోగ వాసిష్టం భగవద్గీత ఇంత ఏకరూపు పెట్టాక ఠపీమని రావాలి సమాధానం. నా స్వరూపం చైతన్యమైనప్పుడు దాని మృత్యువు లేనప్పుడు నాకు మృత్యువు ఎక్కడుంది? అది తెలుసుకోవాల్సిన విషయం. ఇది పెద్ద విషయం. అయితే తెలియకపోవడం మృత్యువు కదా. ఆ తెలియకపోవడం అనే అజ్ఞానం నుంచి బయటపడటమే మృత్యు నాశనం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఇదే మనకి సనత్సుజాతీయమైన పెద్ద గ్రంథం భారతంలో అంతా ఈ సబ్జెక్ట్ చుట్టూ తిరుగుతుంటుందని. ఇక్కడి నుంచే దానికి భాష్యం రచించిన వారు ఆదిశంకర భగవత్పాదుల వారు. ఆ భాష్యానికి కూడా ముందు విష్ణు స్తోత్రమే చేసుకున్నాడు ఆయన. మొత్తానికి ఇప్పుడు ఇందులో మృత్యునాశకుడైన నరసింహస్వామి అని ఆశ్రయిస్తున్నాం. మృత్యువు నుంచి బయటపెట్టు అంటే అజ్ఞానం నుంచి బయటపెట్టు, సంసారం నుంచి బయటపెట్టు అంటే అజ్ఞానం నుంచి బయటపెట్టు, అంతే దీని అర్థం. అంతేగాని ఎక్కడికి పారిపోతావు నువ్వు సంసారం నుంచి అంటే? అందుకేనండి నేను ప్రవచనం వెళ్ళమంటే నేను ఇల్లు విడిచిపెట్టి అడవుల్లోకి వెళ్ళిపోయానంటే అడవి సంసారం కదా. సంసారం అంటే ఇల్లు, భార్య, పిల్లలు, బంధాలే కాదు, బ్రతికే సంసారం, జనన మరణమే సంసారం, దాని మధ్యలో ఉన్న సంసారం. ఎక్కడికి పోతావు? ఒక ఆయనకి డౌట్ వచ్చింది, ఆకాశం విరిగి మీద పడుతుందేమో కనుక ఆకాశం లేని చోటుకి వెళ్దామని పరిగెడుతున్నట్టు. ఇక్కడ పరిగెడుతుంటే తోవలో ఒక ఆయన అయిపోయి ఏంటో అలా పరిగెడుతున్నామంటే ఈ ఆకాశం లేని చోటు ఎక్కడ కనబడుతుందా అని పరిగెడుతున్నానండి. అది కనబడిపోవన్నాడు ఇక్కడ. కానీ ఆకాశం లేని చోటుకు వెళ్దామని ఎలా ప్రయత్నించడమో, సంసారం నుంచి బయటపడాలనుకోవడం కూడా అలాంటిది. తెలుసుకోండి ఇక్కడ. ఎక్కడికి పోతావు నువ్వు? ఇది తెలియక సంసారం మీద వైరాగ్యం అనగానే ఇది విన్న వెంటనే ఒక్కసారి భార్య వైపు పిల్లల వైపు విరక్తిగా చూడడం కాదు. తెలుసుకోండి ఇక్కడ సరిగ్గా మనకు లోకంలో రూఢిగా కొన్ని అర్థాలు తెలిసిపోతాయి, శాస్త్రంలో వేరే అర్థాలు ఉంటాయి. అంటే ఇది నిజానికి అంత పరమాత్మ స్వరూపమైన దాని విరుద్ధంగా మనం భావించుకుంటున్నాం. లేనిపోయిన రాగద్వేషాలకు లోనవుతూ ఆశలకి కామక్రోధాలకు లొంగిపోయి ఉన్నాం. వీటి నుంచి బయటపడాలి, ఇది అజ్ఞానం నుంచి బయటపడాలి. కానీ సంసారం నుంచి విమోచనం అనే మాటకి అజ్ఞానం నుంచి విమోచనం. అజ్ఞానంలో కూరుకుపోయాం, అది తెలుసుకోవాల్సింది. కూరుకుపోయామన్న విషయం ఎన్నో జన్మల పుణ్యం ఉన్నాక ఏదో జన్మలో తెలుస్తుంది. అర్థమవుతుంది కదా. అజ్ఞానాన్ని గుర్తించడానికి వెనక జన్మలో పుణ్యం ఉండాలి. కొందరుగా గుర్తింపు లేకుండా ఎంతమంది లేరండి. మీరు పరిశీలించండి, ఈ విధమైన చర్చలు వివేచనలు జరుగుతున్నప్పుడు వచ్చే జనాలందరూ, వీటి సంబంధం లేకుండా బ్రతుకుతున్న జనాలందరూ, మీరు లెక్క కట్టి చూడండి ఎటుక్కు ఉంటుంటారు. ఏమంటే ఏమిటోనండి, వేదాంత ఉపన్యాసానికి ఎక్కువ మంది జనాలు రావట్లేదంటే అది ఖచ్చితమైన వేదాంత ఉపన్యాసం. లేదండి, వేదాంత ఉపన్యాసం విరగబడి జనం వచ్చారంటే ఆయన చెప్తున్నది వేదాంతం కాదు. నిజంగా వేదాంతం చెప్తే ఇంతమంది ఉండరండి, సందేహం లేదు ఇక్కడ. ఓహో, దానికి రూముల్లో తలుపులు వేసి కూర్చోబెడితే ఇచ్చే లాభం లేదు. బహిరంగ సభలు కావాలి ఇక్కడ. ఎందుకంటే జోకులు, కథలు, కాకరకాయలు అంటే ఆయన వేదాంతం ఏం చెప్పాడు కానీ కథలు మాత్రం భలే ఉన్నాయని వచ్చేస్తాం. అక్కడ అక్కడ ఇక్కడ పెట్టకథలే మిగులుతాయి, పరమార్థం దొరకదు ఇక్కడ. కానీ వేదాంతం అందరికీ అంత అలవడేది కాదు, అంట పట్టేది కాదు. కనుక ఇక్కడ చెప్పడం అజ్ఞానం గుర్తించాలి అంటే అనేక జన్మల పుణ్యం వెనకాల ఉండాలి. ఆ అనేక జన్మల పుణ్యం అనే సత్కర్మలు ఉండడం వల్ల అజ్ఞానం గుర్తించి జ్ఞానం కావాలని ప్రయత్నిస్తాం. అలాగే జ్ఞానస్వరూపుడైన పరమాత్మ కావాలని ప్రయత్నిస్తారు. రెండు మాటలు చెప్పాను ఇక్కడ. అజ్ఞానం గుర్తించి బయటపడే ప్రయత్నం ఒకటి, పరమాత్మ కావాలని ప్రయత్నించడం ఒకటి. ఈ రెండవ దానికి భక్తిని, మొదటి దానికి జ్ఞాన మార్గమని ఏది చెప్పుకున్నా పరమాత్మను పొందడానికి ప్రయత్నమే కదా. ఆ ప్రయత్నశీలురైన వారి కోసమే ఆ స్థాయిలో ఈ స్తోత్రం. లేదా అనారోగ్యం తొలగాలన్నా, ఆది వ్యాధులు తొలగాలన్నా కూడా తొలగించగలదండి. ఎందుకంటే గజేంద్ర మోక్షం చదివి మరణశయ్య మీదకి వెళ్ళిన వాళ్ళు కూడా బయటకు రావడం చూసాం. దీన్ని బట్టి ఎవరు మృత్యువు కలరు వాళ్ళందరి దగ్గర గజేంద్ర మోక్షం చదివేయండి అని కాదు, అక్కడ మళ్ళీ ఏదో పుణ్య విశేషం కలగాలి. ఎందుకంటే మందు వేసినా ఒకే రోగం ఉన్నవాడు ఒకడు బతుకుతున్నాడు, ఒకడు పోతున్నాడు, ఇది తెలియాలి. చాలామంది స్తోత్రాలు మంత్రాలు చేసినా చాలామంది పోతున్నారు కదంటే, మరి మందులు ఇచ్చినా చాలామంది పోతున్నారు, దానికి ఏమంటారు? ఇద్దరు రోగులు ఒకే రోగంతో డాక్టర్ గారి దగ్గర వెళ్తే ఒకే డాక్టర్ ట్రీట్మెంట్ చేశాడు కానీ ఒకటిది వేరే చోటకి వెళ్ళింది, ఇంకోటిది ఇంటికి వెళ్ళింది బాడీ. హాయిగా లేచి నడిచి వెళ్ళాడు ఒకడు, ఇంకోటి శరీరం ఇంకో దగ్ధానికో పాతిపెట్టడానికో పోయింది. తప్పెక్కడుంది? ఇలాంటి ప్రశ్నమే లేదు. కొంతమంది స్తోత్రం చేసినా, మంత్రం చేసినా, యజ్ఞం చేసినా ఏం లాభం లేదండి అంటే హాస్పిటల్కి వెళ్ళినా మందులు వాడినా ఏం లాభం లేదండి అన్నట్టుంటుంది. అక్కడ మీరు ఒకటి చెప్తారు, వాడి కర్మ అండి అంటారు. ఇక్కడ ఇక్కడ కూడా అంతే, వాడికి దానివల్ల బాగుపడే యోగం ఉంటే అది చేస్తాడు. ఇది కూడా గమనించుకోండి. అయితే ఇక్కడ ఇంకొక రహస్యం ఉందండి. అక్కడ మందు వాడారు, పంచేయలేదు, పోయాడు, మరి పనిచేయదు. ఇక్కడ అలా కాదుట, ఇక్కడ రహస్యం చెప్తున్నాడు. ఇక్కడ మంత్రం కానీ స్తోత్రం కానీ చేస్తే ఇవాళ మనం అనుకున్న ప్రయోజనం కనబడకపోవచ్చు, కానీ అది జీవుడి వెంట పుణ్యరూపంలో వెళ్ళి వాడికి ఉత్తమ గతులకు ఇస్తుంది. దుర్గతులకులోను కాకుండా వాడు మళ్ళీ జన్మిస్తే అప్పుడు వాడికి మరింత మంచి ఫలితాలతో మంచి జన్మనిస్తుంది. కానీ ఇది వ్యర్థం కాదు, అది వ్యర్థమైనా ఇది వ్యర్థం కాదు. కనుక మాత్ర వ్యర్థం కావచ్చు కానీ మంత్రం వ్యర్థం కాదు, ఇది తెలుసుకోండి. ఇక్కడ అది ఉపాసనలో ఉన్నటువంటి గొప్పతనం. అందుకే చేస్తే వేస్ట్ అయిపోయింది అనుకోవద్దు. వాడు ఏ సద్గతులు ఉన్నాడు నీకు కనబడదు ఇక్కడంతే. ఇక్కడ వాడు తప్పకుండా దుర్గతులకు లేకుండా సద్గతులకు చేరతాడు. ఇది కేవలం మనం గ్రహించవలసిన అంశం. అందుకే మంత్ర, మణి, ఔషధులు మూడు ప్రక్రియలు మన శాస్త్రం చెప్తోంది. మూడింటి లక్షణాలు ఇవే తెలుసుకోవాల్సింది. కనుక మూడింటిలో ఇంచుమించు ఒకవేళ పనిచేయలేదంటే పనిచేయలేదు అనుకోవాల్సింది. భౌతికమైన ఔషధం తప్ప దివ్యమైన మంత్రం కాదు. అందుకే స్తోత్రములు అటువంటి ప్రయోజనాన్ని ఇస్తాయి. ఎందుకంటే గజేంద్ర మోక్షం చదవడం వల్ల డాక్టర్లు చేతులెత్తేసిన వ్యక్తి బయటపడటం ప్రత్యక్షంగా కొన్ని సందర్భాల్లో చూసిన విషయములు ఉన్నాయి. అలాగే విష్ణు శాస్త్రానికి ఆ ప్రయోజనం ఉంది. భారతీయ సంస్కృతిలో వచ్చిన ప్రతి స్తోత్రానికి ఆ ప్రయోజనం ఉంది. లక్ష్మీ నృసింహ కరావలంబానికి కూడా అది ఉంది. అందుకోసం ఇంత చెప్పవలసి వచ్చింది. ఎందుకంటే ఇది మృత్యుంజయ స్వరూపుడు నరసింహస్వామి. అయితే మనకి ప్రహ్లాదం దగ్గరకు వచ్చినప్పుడు చూపించిన విషయం అంతా జ్ఞానమే. ఎందుకంటే భక్తుడు బట్టి వచ్చిన దేవుడు ఎలాంటి వాడు తెలియాలి. భక్తుడెవడు? ప్రహ్లాదుడు. ప్రతిరోజు వస్తున్నాడండి ఈయనేమిటో కానీ, శంకర వాంగ్మయం అని కానీ ఈయన వచ్చేస్తున్నాడు పక్కన. ఇంత భాగవతంలో ఈయన ఒక్కడిని మాత్రం మనం వదలట్లేదు. ఎందుకంటే ప్రహ్లాదుడు జ్ఞానభక్తుడు అని చెప్పుకున్నాం. మరి జ్ఞానభక్తుడు చెప్పాడు ఉన్నాడని, అది సత్యము రుజువు చేయడానికి వచ్చాడు. అప్పుడు వచ్చిన స్వరూపం ఏమవుతుంది? జ్ఞానమేమవుతుంది. కానీ సంపూర్ణమైనటువంటి జ్ఞానమే తన రూపంగా నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. అది నృసింహతత్వం. కనుక ఈయన మనకి అకాల మృత్యువులు, అపమృత్యువులు తొలగించడమే కాకుండా ఈ ఆయుష్ని సార్థకం చేసి జ్ఞానాన్ని, ముక్తిని కూడా ప్రదానం చేయగలడు అనే భావంతో ఆయన నమస్కారం చేసుకుంటూ శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణి భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తి యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఇందులో మంత్రమంతా చివరి వాక్యం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అని చూపిస్తున్నారు. దాని తర్వాత ఆయన పాదాలకు నమస్కారం చెప్తూ ఇక వర్ణించినవన్నీ సంసారదావతకనాకుల భీకరోరు జ్వాలావలి భరతి దగ్ధతనూరు హస్య త్వత్పాదపద్మ సరసీం శరణాగతస్య లక్ష్మీ నృసింహం అవదేహి కరావలంబం. బాగా మంట మండుతుంటే చుట్టూ ఏం కనబడకపోతే సరస్సు కానీ కనబడితే ఏం చేస్తారండి? చుట్టూ సరస్సు చుట్టూ మంటలు ఉన్నాయి, మనం మంటల్లో ఉన్నాం, అప్పుడు ఏం చేస్తారు? సరస్సులో పడతాం, హాయిగా ఉంటుంది. అలాగే నా చుట్టూ సంసారం అనే దావాగ్ని రగులుకుంది. దావాగ్నిలో ఉన్న నేను నీ పాదపద్మములైన సరస్సులో ఆశ్రయిస్తున్నాను స్వామి, అనుగ్రహించు అన్నారు. మరి కవిత్వం చూడండి, ఇక్కడ సంసారాన్ని ఎలా చూపించారు? దావాగ్ని ఒక్కొక్క పద్యంలో లేదా ఒక్కొక్క శ్లోకంలో ఒకటి చూపిస్తున్నారు. సంసార జాలపతితస్య జగన్నివాస సర్వేంద్రియార్థ బడిశాగ్ర ఝషోపమస్య ప్రోత్కంపిత ప్రచురతాళుక మస్తకస్య లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ఇక్కడ సంసారాన్ని వలలా పోల్చారు. ఇక్కడ మొదటిది ఏమన్నారు? దావాగ్ని. రెండవది వల. వల అన్నప్పుడు మనం ఏమవ్వాలి? చేపలైపోయాం. ఆ చేప ఏదో అనుకుని వలలో చిక్కుతుంది. చిక్కిన తర్వాత బయటకు లాగుతాడు. బయటకు లాగితే విలవిల్లాడుతూ ఆ గొంతు అలా తెలుచుకుంటుందిట. అలాగే నా పరిస్థితి కూడా వలలో పడిన తర్వాత ఇంద్రియములన్నీ కూడా వలకు చిక్కిపోయి వలలో పూసినటువంటి విషము మొదలైనవి ఉంటాయి పదార్థాలు, వాటి వల్ల చేష్టలు ఉడిగిపోయి ప్రోత్కంపిత ప్రచుర తాళుక మస్తకస్య దవడలు ఇవన్నీ వణికిపోతూ ఉన్నానయ్యా, నువ్వే నాకు చేయుతనివ్వాలి అన్నారు. అంటే ఇక్కడ సంసారాన్ని ఎలా పోల్చారు? వల. ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క ఉపమానం ఎందుకు ఇస్తున్నాడు గమనించాలి. లేకపోతే అన్ని పది పద్యాలు అదే ఏకరు, సంసారం సంసారం సంసారం, అన్నీ దాని ఘోర స్వరూపాన్ని చెప్తున్నాయి. కానీ ఒక్కొక్కటొకటి సంసార కూపం అతి ఘోరం, అగాధ మూలం. సంసారం ఒక బావి, ఇది ఘోరమైనది. పోనీ బావిలో ఉన్నాం కదా హాయిగా చల్లగా ఉందామంటే లేదు, రకరకాల బాధలు ఉన్నాయి. అగాధ మూలం దాని అంతెక్కడో తెలియదు. దీన్ని పడినవాడు కొన్ని నూతుల్లో పాములు ఉంటాయి. ఇక్కడ పాములు శతసర్ప సమాకులస్య, లెక్కలేని పాములు ఇందులో ఉన్నాయి. ఇవి దుఃఖ శతసర్ప పాములు ఏమిటంటే దుఃఖములు. సంసారం నూతులో పడ్డవాడికి దుఃఖములనే పాములు అసంఖ్యాకంగా ఉన్నాయి. దానితో నా స్థితి దీనత్వం అయిపోయింది. దీనుడు అంటే అసహాయుడు. దీనస్య దేవ కృపయా, దీనున్నై పదమాగతస్య, నీ పాదాలను పట్టుకున్నానయ్యా, కృపతో నువ్వు కరావలంబనం ఇవ్వు. ఇక్కడ సంసారం దేంతో పోల్చారు? బావి. అక్కడ దుఃఖ శతసర్ప అన్నారు. ఎక్కడ ఎందుకు వాడాడు తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ సంసారాన్ని తర్వాత పద్యంలో సంసార భీకర కరీంద్ర కరా విఘాత నిష్పీడ్యమాన వపుష, సంసారమనే మదపుటేనుగొచ్చి ఆ తొండంతో చుట్టుకు బాత్తుంది నన్ను. ఇక్కడ ఏనుగొచ్చు చుట్టూ బాత్తుంటే ఎలా ఉంటుందండి? ఆ బాధే బాధ. అలా ఉంది సంసారంతో బాధ. అందుకే నేను శరణ వేడుతున్నాను. ఆ స్థితి ఎలా ఉందంటే ప్రాణప్రయాణ భవ భీతి సమాకులస్య. అదేవిధంగా శరీరం త్యజించడం కూడా ఒక పెద్ద యాతనతగా ఉంది. ఎందుకంటే తొండం తప్పట్టు కొడుతుంటే సులభంగా ఎవడైనా పోగలడా? నిన్నెందుకు శరణ వేడుతున్నానంటే సకలార్తి నాశ, నీ దగ్గర లక్షణం ఉంది, అన్ని రకాల ఆర్తులను అంటే పీడలను బాధలను తొలగించేవాడు నువ్వు. ఇక్కడ సంసారం దేంతో పోల్చబడింది? ఏనుగుతో పోల్చబడింది. చూడండి ఎందుకు ఒక్కొక్కటి చెప్పాడు, తర్వాత ఒక్కొక్కటి విప్పుదాం. సంసార సర్ప విషదగ్ధ మహోగ్ర తీవ్ర దంష్ట్రగ్ర కోటి పరిదష్ట వినష్ట మూర్తే నగారి వాహన సుధాబ్ది నివాస శౌరే లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఒక్కొక్కటి ఆలోచిస్తే కళ్ళు చెమ్మగిల్లుతాయండి శంకరుల యొక్క భావన బలానికి. సంసారమైన మహాసర్పం ఉందే, అది విషాన్ని ఎక్కించడమే కాకుండా కురుకుతుంది పట్టి, అప్పుడు దాని కోరలు దిగిపోతున్నాయి లోపలికి. దంష్ట్రాగ్ర కోటి పరిదష్ట వినష్టమూర్తే, ఇంకా ఈ శరీరం యొక్క సత్తువులన్నీ పోయాయి. ఎందుకంటే జీవితంలో కొంతకాలం అయ్యేటప్పటికల్లా ఇంద్రియాలు సడలిపోవడం, బలహీనత ఏర్పడడానికి కారణం సంసారం మీద మోహంతో హద్దు పద్దు క్రమశిక్షణ లేకుండా తిరిగిన తిరుగుళ్ళే. అవునా లేదండి? వార్ధక్యం అంటే ఏమిట్రా అంటే యవ్వనంలో నవ్వుతూ చేసిన పాపాలకి ఏడుస్తూ అనుభవించడం అన్నాడు ఒక ఆయన. అద్భుతమైన మాట చెప్పాడు. అప్పుడు ఒక్క మాట వినబడదు, ఇంద్రియాలు బాగా పనిచేస్తున్నాయి కదా, దాన్ని నిగ్రహించుకోవయ్యా, వ్యాయామం చేయి, ఆహార నియమం పాటించు, ఆహార విహారాలు ఆచార వ్యవహారాలు చక్కగా ఉంటే దీర్ఘాయుష్షితం ఉంటావు, ఇదే శాస్త్రం చెప్తుంది. అందుకని ఆహార విహారాలు ఆచారాలు పాటించడం వల్ల ఠపీమని స్వర్గానికి పోతావో స్వర్గం నీ దగ్గరికి వస్తుందో అనలేదు. నువ్వు మరింత శరీర బలంతో మనోబలంతో ఉంటామని చెప్పారు. అందుకే ఆచార వ్యవహారాలు ఆహార విహారాలు, చచ్చిన తర్వాత సుఖం కోసం కాదు, బ్రతుకంతా సుఖంగా గడవడానికే ఆచార వ్యవహారం ఆహార విహారం తెలుసుకోండి. అయితే వీడేం చేస్తాడు, యవ్వనం బాగా పనిచేస్తున్నాయి కనుక ఇవన్నీ చాదస్తూ ఉంటాడు, పాటించరు. ఆఖరి డాక్టర్లు పచ్చని చెప్పిన పాటించరు, అవన్నీ మరియనండి. తర్వాత వ్యాయామం చేయరు అంటే చేయరు. వీటి ఫలితం ఎప్పుడు కనబడుతుంది? వాటికి డయాబెటీస్ వచ్చాకో వృద్ధాప్య లక్షణాలు వచ్చాకో అప్పుడు డాక్టర్ మళ్ళీ చెప్తాడు. అప్పుడు చేద్దామన్న పెద్ద లాభం లేదన్న విషయం అప్పుడు అర్థమవుతుంది. కానీ ఈ పరిస్థితి ఎలా ఉన్నదంటే, ఆ విషం ఎక్కి పోయినప్పుడు క్రమక్రమంగా శరీరం సడలినట్లు ఈ సంసారమైన సర్పపు కోరలు దిగిపోయి వినష్టమూర్తే, మూర్తి అంటే స్వరూపం విగ్రహం, అది నష్టమైపోతుంది, దెబ్బతింటోంది. దీని నుంచి కాపాడేవాడు నువ్వే. నాగారి వాహన సుధాబ్ధి నివాస, ఆ సంబోధనలు అంత గొప్పది చూడండి. సంసార సర్పం చేత కాటు వేయబడుతున్నాడు కదా, ఇక్కడ విష్ణువుని ఎలా సంబోధించాడు? నాగ అరి వాహన, పాములకు శత్రువైన గరుత్మంతుణ్ణి వాహనంగా చేసుకున్న స్వామి అన్నాడు. ఈ సంబోధన దేనికంటే సంసారమైన నాగం కొడుతోంది కనుక గరుత్మంతుడిపై ఉన్న విష్ణువు అన్నారు. ఇక్కడ దేనికి తగ్గ రూపం ఆయనకున్నది, విషబాధ పోగొట్టడానికి గరుత్మంతుడిపై ఉన్న స్వామిని ధ్యానిస్తున్నాం. పైగా విషం ఇది మనం అనుభవిస్తున్నది. ఆయన ఉన్నది సుధాబ్ధి నివాస, ఆ అమృతపు సముద్రంలో ఉన్నటువంటి వాడు నువ్వు, అది అనుగ్రహించవయ్యా అన్నాడు. ఇప్పుడు నేను చెట్టెక్కిపోయాను, ఆ చెట్టు మించి ఎప్పుడు పడిపోతానని భయంతో ఉన్నాను. కింద పడితే ఎక్కడ పడతానో తెలియదు, అంత భయంకరంగా పడిపోతాను. ఈ చెట్టు మీద ఉన్నవేమో వీటి మీద ఆశతోనే వచ్చాను, పెద్ద పెద్ద కొమ్మలున్నాయి, చక్కటి పువ్వులున్నాయి, పళ్ళున్నాయని వీటిపై ఎక్కేశాను. నిజంగా చూస్తే వాడు రుచి లేదు, సారం లేదు, మంచిది కాదు. పోనీ నిలబడగలను అంటే పడిపోతానని భయం, ఇది నా పరిస్థితి. ఆ చెట్టు పేరు సంసారము అన్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ సంసారాన్ని దేంతో పోల్చాడు? వృక్షంతో. సంసార వృక్షం, సంసారమైన వృక్షానికి దాని స్వరూపం చెప్తున్నాడు. సంసార వృక్షానికి బీజం లేనిది వృక్షం ఎక్కడొస్తుంది అంటే అఘబీజం, పాపమనే బీజంతో సంసారమైన వృక్షం మొలకెత్తి పెరిగిపోయింది. కానీ దీని బీజమేది? పాపం. పాప ఫలమేది? దుఃఖం. బాగా తెలుసుకుని పాపానికి ఫలం దుఃఖం. కానీ పాప బీజంతో ఏర్పడ్డ సంసార వృక్షానికి పండేమిటి చెప్పండి? ఇంత విన్నారు కదా, సరిగ్గా వినడం లేదు. మన గీతలు చదువుతాం రాసేస్తాం కానీ సరిగ్గా వినడము, అది కూడా ఇచ్చింది. సంసారమనే వృక్షానికి బీజమేది? పాపం. పాపానికి ఫలమేది? దుఃఖం. అటువంటి అప్పుడు సంసార వృక్షం పండేది దుఃఖం, ఎందుకంటే బీజం పాపం కదా. అది చెప్పండి, పాపఫలం దుఃఖమైనప్పుడు పాపమనే బీజం వల్ల వచ్చిన సంసార వృక్షాన ఫలమేది? దుఃఖం. ఎన్ని పళ్ళున్నా ఒకే బీజం నుంచి వచ్చాయి కానీ అన్ని పళ్ళ ఫలమేమిటి? దుఃఖమే. ఏ పండు రుచి అయినా ఒక్కటే. ఈ పండు కాదు కదా ఆ పండు తిందామంటే అన్ని పళ్ళు ఒక్కటే. ఎందుకు ఒక్క చెట్టు పళ్ళు కదా, ఆ ఒక్క చెట్టు ఒక్క బీజం నుంచి వచ్చింది కనుక. అది సంసార వృక్షం అఘబీజం. ఇక దాని కొమ్మలు అనంత కర్మశాఖాయుతం. బతుకంత పనులు 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 పనులు. ఈ పని ఉందండి ఆ పని ఉందండి అన్ని పనులేని పనులే. అవునా లేదా? ఇది పెద్ద ఉద్ధరించే చెట్టు. దీనివల్ల కర్మలు పెంచేసుకుంటున్నాం. పనులు ఇది చేయాలి అది చేయాలి కర్తవ్యం. 80 ఏళ్ళు వస్తాయి వాడి దగ్గర కోట్లు ఉంటాయి ఇంకా సంపాదించాలట. ఎందుకు అర్థం కాదు ఇక్కడ. వాడు దానితో పనులు పెంచుకోవడం యాక్టివిటీస్. పూర్వం అయితే కష్టపడి ఎక్కడికో వెళ్ళి పనిచేసేవారు. ఇప్పుడు పనిచేయడానికి చేతిలోనూ ఉంది విషయం. ఇది పట్టుకుని దీంతో తెగ పనులు చేస్తూ తలగొక్కుంటూ నిద్ర పట్టక బాధపడుతూ ఇవన్నీ ఏం పెంచుకున్నాం మనం? కర్మలని కొమ్మలు పరచుకున్నాయి అంతగా. అనంత కర్మశాఖాయుతం. కరణపత్రం అనంగ పుష్పం. ఇంద్రియాలు దీని ఆకులు. అనంగ పుష్పం కామాలే దీని పువ్వులు. దుఃఖాలే దాని ఫలాలు. తెలుసుకోండి ఇక్కడ ఎంత అందమైన కవిత్వం. శంకరుడు జ్ఞానం చెప్పడానికి కవిత్వం వాడుకున్నాడు చూడండి ఇక్కడ. ఇది వస్తువుని వర్ణించి మనం ఎంటర్టైన్ చేయడానికి కాదు, మనం ఎన్లైటైన్ చేయడానికి కోసం పొయిట్రీ వాడేది, ఫిలాసఫర్ ఆయన. తెలుసుకోండి ఇక్కడ అంత అద్భుతంగా చెప్తున్నాడు ఇక్కడ. సంసార వృక్షం అఘబీజం అనంత కర్మ శాఖాయుతం కరణపత్రం అనంగ పుష్పం ఆరుయ్య దుఃఖ ఫలినం పతతోదయాలో. కొన్ని పళ్ళు తింటే కళ్ళు తిరుగుతాయి, పిచ్చెక్కుతుంది. అప్పుడేమవుతుంది? ఉన్న చోటు నుంచి పడిపోతావు. నేను చెట్టు కొమ్మ ఎక్కిశాను, దీని మీద పడిపోతాను. అలా పడిపోతున్న నాకు నువ్వే చెయ్యొత్తునిచ్చి కాపాడవయ్యా. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఇక్కడ సంసారం దేంతో పోల్చారు? వృక్షంతో. ఆ పోల్చినప్పుడు ఇందులో ఏది మీరు కాదంటారు చెప్పండి? చెట్టు ఉపమానం ఒప్పుకుంటాం కానీ దావాగ్ని అంటే ఒప్పుకోనండి. పోనీ దావాగ్ని అంటే ఒప్పుకుంటాం కానీ వల అంటే ఒప్పుకోనండి, లేదా నుయ్యంటే ఒప్పుకోనండి. అంటామా? అన్నీ కరెక్టే ఒప్పుకుంటున్నా కదా. అంటే సంసారం ఎన్ని రకాలుగా బాధిస్తుందో ఒక్కొక్క రకానికి ఒక్కొక్క ఉపమానం. ఇవన్నీ సత్యములే, ఇన్ని రకాలు అనుభవిస్తున్నాం. సంసార సాగర విశాల కరాళ కాల నక్ర గ్రహ గ్రసిత నిగ్రహ విగ్రహస్య వ్యగ్రస్య రాగ నిచయోర్మి నిపీడితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసారమైన సముద్రంలో పడ్డా. అది ఎలా ఉన్నదంటే దానిలో భయంకరమైన నక్రములు ఉన్నాయి. నక్రము అంటే మొసలి, తిమింగలం ఇలాంటివన్నిటికీ నక్రశబ్దం వాడచ్చు. ఆ నక్ర గ్రహ గ్రసిత నిగ్రహ విగ్రహస్య. ఇక్కడ కాలమనే మొసలు పట్టిందయ్యా అన్నాడు. సంవత్సరంలో పెద్ద బాధ అది. ఇక్కడ లిమిటేషన్ కాలమే మనకి. ప్రతిదీ ఎంతకాలం, బాల్యం ఎంతకాలం, యవ్వనం ఎంతకాలం, అది ఎక్కువ కాలం ఉండదు. ఈ కాలమే బాధిస్తుంటుంది మనకి పరిణామ రూపంలో వస్తూ. కానీ కాలం అనేటువంటి మొసలి పట్టేస్తే విగ్రహస్య నిగ్రహం గ్రసితం. ఈ శరీరం యొక్క నిగ్రహం అంటే మన అధీనంలో మనం ఉంచుకోవడం అంటే పోతుంది. అవునా లేదా? స్వాధీనం తప్పుతుంది కాలం యొక్క ప్రభావం చేత. మన ఇంద్రియములు మన మనస్సు మన స్వాధీనం తప్పుతున్నాయి. అదే నిగ్రహం గ్రసితమైంది అంటే నిగ్రహం మింగివేయబడింది. దేని చేత? కాలం అనే మొసలి చేత. దేని యొక్క నిగ్రహం? విగ్రహస్య నిగ్రహం. ఆ పదం అంత చక్కగా వేశాడు. అందుకే కాలనక్ర గ్రహ గ్రసిత నిగ్రహ విగ్రహస్య ఆ పదములతో చూపిస్తున్నాడు స్వరూపాన్ని. దానితో ఏమింది? వ్యగ్రస్య. నాకు వ్యగ్రత ఏర్పడుతుంది. వ్యగ్రత అంటే కలవరపాటు, స్థిమితం లేని తనం. ఆ స్థిమితం లేని పరిస్థితుల్లో ఉన్నాను. పోనీ అలాగే ఉందామా అంటే పెద్ద తరంగొచ్చి కొట్టి ఇక్కడనే స్థిమితంగా ఉన్నానంటే కొట్టి మరోవైపు విసురుతుంది. ఈ బాధలు తప్పట్లేదు. అవేమిటంటే రాగ నిచయోర్మి నిపీడితస్య. రాగం అంటే అటాచ్మెంట్స్. ఒక్కొక్క దానితో నాది అని పెట్టుకున్న అనుబంధములు ఉన్నాయి, అవి కొడుతుంటాయి. ఇవాళ ఆగి స్థిమితంగా కూర్చున్నాం. ఎక్కడో అమ్మ అక్కడ అలా ఉండిపోతే అలా మనవడు గురించి ఆ మాత్రం పట్టించుకోపోతే అలాగా అంటే టప్పని వెళ్తాం అక్కడికి. అంటే తరంగం కొట్టలాగేసింది లోపలికి. చూడండి ఇక్కడ ఆ తరంగాలు గతులు తప్పించినట్టు మనం తప్పిస్తున్నాయి. రాగ నిచయోర్మి నిపీడితస్య. నిన్న ఎవరో అడిగారు, ఏమండి నేను బ్రహ్మచారి కదా, నేను సంసారం ఎలా ఇంత వర్ణించాడు ఎలా కానీ? అబ్బా, ఇప్పుడు కష్టం అనుభవించి చెప్పడం ఒకటి, ముందే తెలివిగా కష్టంలోకి వెళ్లకుండా ఉండడం ఒకటి, రెండు ఉన్నాయి ఇక్కడ. లోక పరిశీలన ఒకటి ఉంటుందండి. అంతేగాని రోగం నాకు వస్తే అప్పుడు మందు వేసుకుంటాం కదా. రాకుండా ఉండడానికి జాగ్రత్త పడ్డాడు. ఎందుకంటే రోగం భయంకర స్వరూపం వీడికి తెలుసు కనుక ముందే జాగ్రత్త పడ్డాడు. ఇక్కడ ఎలా తెలుసు అంటే తెలివైన వాడు ముందే తెలుసుకుంటాడు. ఇక్కడ తెలివి రెండు విధాలుగా వస్తుంది. పురాకృత సుకృతం వల్ల నీకు ఇంట్యూషన్ నీలో స్ఫురిస్తుంది, లేదా శాస్త్రముల యొక్క అధ్యయనం వల్ల స్ఫురిస్తుంది, లోక పరిశీలన వల్ల స్ఫురిస్తుంది. ఎప్పుడైనా జ్ఞానం కష్టం అనుభవించేకే జ్ఞానం వస్తుంది అనుకుంటే కష్టం అనుభవించినప్పుడు జీవితం అయిపోతుంది. జ్ఞానం రావడం ఎక్కడ? మరి అంతున్నాడు ప్రహ్లాదుడు. ఇంకనే 32 ఏళ్ళు అని 5 ఏళ్ళకే అంత చెప్పాడండి వేదాంతం. అద్భుతమైనటువంటిది. మరి సుఖయుగంధుడి వయస్సు ఎంత? వాళ్ళకి వయస్సుల ప్రధాన జ్ఞానానికి, లేకపోతే 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి మధ్య జ్ఞానం వచ్చేస్తుందా? పెద్ద అయ్యకి జ్ఞానం వస్తుందంటే పెద్ద అయినగా రావట్లేదు. సంసారం ఎన్ని బాధితున్నా రిపెంటెన్స్ లేదు, పశ్చాత్తాపం లేదు, రియలైజేషన్ అంతకంటే లేదు. ఇన్ని బాధుళ్ళు, ఇన్ని ఏనుగు తిప్పుళ్ళు, ఇన్ని పాములు కొట్టుళ్ళు, తరంగాలు కొట్టడాలు, వలలో పడాలలు, చెట్టెక్కడ దుమకడాలు, ఎన్ని అనుభవించలేదు, ఏ రియలైజేషన్ వచ్చేసిందా? అబ్బే, అది అక్కడే, మనం ఇక్కడే, ఇంకా కొడితే బాగుండు అనే స్థితిలో ఉన్నాం. కనుక వయస్సుత నిమిత్తం లేదు. వివేకం అనేది ఇందాక చెప్పినట్టు పురాకృత సుకృత ప్రభావం చేత, గురు కటాక్షం చేత, శాస్త్రాధ్యయనం చేత లభిస్తుంది. వీటి అన్నిటికీ మళ్ళీ ఈశ్వరానుగ్రహం పక్కన ఉండాలి. ఇక్కడ అలా లభించిన వాడు ఏం చేస్తాడంటే, తాను తరించడమే కాకుండా ఇతరుని ముందే తరింపజేస్తాడు. అందుకే వాడు ముందు చూసి అక్కడ చాలా చెడుగా ఉన్నట్టుంది ఆ రోడ్డుకి వెళ్ళకొని చెప్తాడు. ఇంకోటి వెళ్ళి దెబ్బతిని, బాబు నేను అఘోరిస్తాను చాలు, నువ్వు మాత్రం నాకు ఇక్కడికి చెప్తాడు. రెండు విధాలు, వీడు చెప్పినా వాడు చెప్పినా మనం ముందు జాగ్రత్త పడితే మనం వెళ్లకుండా ఉంటాం, తెలుసుకోండి ఇక్కడ. అందుకే గురువుగారు అవతార పురుషుడు అయినా, సర్వజీవులు తరించడం కోసం వచ్చే జ్ఞానావతారం శంకరుడు, శంకరుడు కదా. అందుకే ఎవడైనా ముందే జాగ్రత్త పడి వివేకంతో బయటపడతాడేమో అని చెప్తున్నాడు. పడి కొట్టుకుపోయేవాడికి ఎప్పటికైనా తెలిసిందా ఇక నేను రా అంటాడు. రెండు రకాల బోధనండి ఇక్కడ. అందుకే ఇలా బోధిస్తున్నాడు ఇక్కడ. సంసార సాగరం అన్నప్పుడు ఇక్కడ మొసలి, తరంగాలు రెండు బాధలు చెప్పాడు. మళ్ళీ సంసార సాగరంతోనే మరొక శ్లోకం, సాగరంతో పోల్చిన రెండు శ్లోకాలు. సంసార సాగర నిమజ్జన ముహ్యమానం దీనం విలోకయ విభో కరుణానిధే మాం. వీడి పని ఏంటంటే మునిగిపోయి మూర్చిపోయాడంతే. అలాంటి వాడు ఒకడు, నన్ను నువ్వే బయటకు రాగాలయ్యా. అందుకే నిమజ్జన ముహ్యమానం అన్నాడు. మునిగిపోయి ఏమీ తెలియని స్థితిలో ఉండిపోయినటువంటి నన్ను నువ్వు బయటికి రాగు. ముందు వాడు కటు ఇటు కొట్టుకుపోతున్నాడు, వీడు అదే సముద్రంలో ఉంటూ తర్వాత స్టేజ్కి కూడా వెళ్ళిపోయాడు. అంటే తెలివి తప్పి పడిపోయిన స్థితి ఇక్కడ. ఇంకా వాడికి తెలివి ఉంది, వీడికి తెలివి తప్పిపోయాడు. అటువంటిప్పుడు నువ్వే నన్ను ఉద్ధరించాలి, దీని నుంచి బయటకు లాగాలి. సమా దీనం విలోకయా, అసహాయుణ్ణైన నన్ను రక్షించు. ఎందుకు రక్షించాలంటే నాకు అర్హత ఉందని కాదు, నీకు దయ ఉందని అన్నాడు ఇక్కడ. నీకు దయ ఉంది గనక అనుగ్రహించు. కరుణానిధే ఎలాగ అనుగ్రహించాలంటే ప్రహ్లాద ఖేద పరిహార కృతావతార. భక్తుడి పేరు చెప్తే ఆయనకు ఒక్కసారి ఉత్సాహం వస్తుంది, ఆ పేరు చెప్తే మురిసిపోతాడు ఆయన. అందుకే భాగవతుడి పేరు చెప్తే భగవంతుడు సంతోషిస్తాడు, పిల్లల్ని పొగిడితే తల్లిదండ్రులు మురిసిపోయినట్టు. అందుకు భాగవతోత్తముడైన వాడు వచ్చినదే భక్తులను ఉద్ధరించడం కోసం. ఎవడా భక్తుడు? ప్రహ్లాదుడు. అందుకే ప్రహ్లాద ఖేద పరిహార కృతావతార లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఇప్పుడు సాగరంతో పోల్చాడు కదా, సాగరంతో పోల్చినవి రెండు శ్లోకాలు, రెండు మనకు అర్థమైపోయాయి. అందులో కొట్టుమిట్టాడి చివరికి మూర్చిపోయిన స్థితిని వర్ణించాడు. తర్వాత సంసారాన్ని అరణ్యంతో పోల్చారు. సంసార అరణ్యం పోలిక భాగవతంలో అయితే పెద్ద అధ్యాయం ఉంది, సంసార అరణ్య వృత్తాంతం. ఒక అడవిలో చిక్కినవాడు ఎన్ని అవస్థలు పడతాడో కథ చెప్తాడు అందులో. ఒకచోట దారి తప్పిపోతాడు, ఒకచోట ఏదో అనుకుని ఏదో చిక్కుల్లో చిక్కుకుపోతాడు, మరొక చోట బందిపోడు దొంగలు దోచుకుంటారు. ఇన్ని రకాలు అడవిలో జరుగుతుంటాయి. ఇవన్నీ మన సంసారాలలో జరుగుతాయి చూపిస్తాడు. కనుక భవారణ్యం అని ఒక మాట ఉన్నది, ఈ అరణ్యం నుంచి బయటపడిపోవాలి. ఎందుకంటే అరణ్యం అనే మాటకే అర్థం వనం కాదు. వనం అంటే మనం గార్డెనింగ్ చేసుకుని చక్కగా ప్రొటెక్టెడ్గా చెప్పుకుని సెక్యూరిటీ పెట్టుకుని అన్ని జాగ్రత్త చేసుకునేది వనం. తనంత తాను పెరిగిపోయింది అరణ్యం. దాని అర్థం ఏంటంటే ఏడ్చినా ఎవడు వినని చోటు పేరు అరణ్యం, ఏడ్చినా ఎవడు విని ఆదుకోని చోటు అరణ్యం అనాలండి. ఇక్కడ శబ్దానికి అర్థం అది ఇక్కడ. అందుకే అక్కడ చిక్కుకుపోయిన భవారణ్యం, దాన్ని గహనం అని మరొక పేరు దానికి. గహనం, గహనం అంటే అంతు తెలియంది, దారి తెన్ను తెలియంది అని అర్థం. కనుక ఈ శబ్దం ఇంకా బాగుంటుంది, అరణ్య శబ్దానికి, గహన శబ్దానికి సంసారం సరిపోతుంది. అందుకే శంకరులు అంటున్నారు, సంసార ఘోర గహనే చరతో మురారే మారుగ్రభీకర మృగ ప్రచురార్థితస్య. అడవిలోకి వెళ్తే ఇందాక దొంగలు, జంతువులు కూడా, ఏవే జంతువులు తెలియదు ఎక్కడి నుంచి వచ్చి పడేస్తాయో, పులి ఎక్కడుంటుందో, తోడేలు ఎక్కడుంటుందో భయం మనకి. అలాగే సంసారమైన అడవిలో మార ఉగ్ర, మారుడు అంటే కాముడు, కాముడు మొదలైన భీకర మృగములు ఉన్నాయే, అవి నన్ను బాధిస్తున్నాయి. దాంతో ఆర్తస్య మత్సర నిదాగ సుదుఃఖితస్య. ఇక్కడ నిపీడితస్య సుదుఃఖితస్య పాఠాంతరాలు. మొత్తానికి అడవిలో నీరు దొరక్క దాహంతో ఎండిపోతూ సరైన ఆహారం దొరక తిరుగుతున్నట్టు నా పరిస్థితి అయిపోయింది, ఆర్తితో ఉన్నాను, నన్ను కాపాడు అన్నారు. అంతు తెలియదని చెప్పడం కోసం ఆయన అరణ్యంతో పోల్చారు. లోతు తెలియకుండా రకరకాల బాధలతో కొట్టుకుపోవడాన్ని సముద్రంతో పోల్చాడు. అదేవిధంగా తాపం కలుగుతోంది కనుక దావాగ్నితో పోల్చాడు, ఏదో ఆశతో చిక్కిపోతున్నాం కనుక వాళ్ళతో పోల్చాడు, దిగిన వాళ్ళం పైకి రాలేకపోతున్నాం కనుక బావితో పోల్చాడు, మన ప్రమేయం లేకుండా అదే కొట్టు కుదుపుతోంది కనుక ఎరుగుతో పోల్చాడు, విషం చిక్కిన వాడు ఎలా క్షీణించిపోతున్నాడు అలా బాధపడుతున్నాను కనుక సర్పంతో పోల్చాడు, వృక్షంతో ఎందుకు పోల్చాడు? ఇందాక చెప్పుకున్నా, దుఃఖఫలాలు అనుభవిస్తూ ఈ చెట్టు మీద తిరుగుతున్నావు, ఈ కొమ్మ మీద కాకపోతే ఆ కొమ్మ మీద పండేనా తీయగా ఉంటుందేమోనని ఈ కొమ్మ మించి ఆ కొమ్మ మీదకి వెళ్ళేట్టుకడు, ఇక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా మామిడి చెట్టు ఎక్కితే మామిడి పండే, అక్కడ జాంపండు దొరకదు, కనుక సంసారం అనే వృక్షం మీద కొమ్మలు చేంజ్ అయినా ఫలం మాత్రం దుఃఖమే తెలుసుకోండి. ఇక్కడ ఎంత బాగా చెప్పాడు ఇక్కడ చూడండి. కానీ ఏది ఎందుకు చెప్పాడు? ఉపమానం తెలిసింది కదా, సంసార స్వరూపాన్ని ఇంత అద్భుతంగా వర్ణించారు. ఇంతవరకు లక్ష్మీ నృసింహ వర్ణన లేదు సంసార వర్ణనే, ఒక వాక్యం ఆయనకి ఏది లక్ష్మీ నృసింహ అవదేక అవలంబం. ఎందుకంటే ఉన్నది భయంకరమైన తెలుసుకుంటే వెంటనే పొందాల్సింది ఏదో దుష్టి అటు వెళ్తుంది కనుక దాన్ని వర్ణించారు ఇంత చెప్పి చెప్పి స్వామి ఇలాడ పడి పడి చివరి తప్పదు, ఎవరికైనా చివర తప్పదు. ఇది బాగా గమనించుకోవాల్సిన అవసరం. ఇది అనివార్యంగా వచ్చేది ఒక్కటే అంతే కదా, ఈ రోగం పోయి ఆరోగ్యం వస్తుందా డౌటే కదా, ఈ దరిద్రం పోయి ధనం వస్తుందా డౌటే, కానీ మరణించక చావు వస్తుందనేది మాత్రం డౌట్ కాదు. ఆ స్థితి తప్పదు, అది ప్రయాణ సమయం అన్నాడు, నాశన సమయం కాదు, బాగా తెలుసుకోండి. నశించిపోతామంటే బాధే లేదు, ఎప్పుడప్పుడు నశించిపోతాం అంతే కదా, కానీ నశించిపో మనం ఉంటాం అది వచ్చింది బాధ. ఇక్కడ శరీరం పోతుంది కానీ ఇప్పుడు చేసుకున్న కర్మలు బట్టి మళ్ళీ పడాలి, మళ్ళీ ఆడవాలి, ఇవే బాధలు. కనుక ప్రయాణ సమయం సరిగ్గా ఉండాలి ఇక్కడ, ఆ తర్వాత గతులకి ఆ సమయం ముఖ్యం. ఆ సమయంలో నువ్వు స్ఫురణకి రావాలి, స్మరణకి రావాలి, నన్ను అందుకోవాలి. ఎందుకంటే స్మరించుతానన్నా నా అహంకారమే. ఒక ఆయన జోక్ చేస్తూ హిందూ ధర్మాన్ని అవహేళన చేయడం కోసం, ఎంత చేస్తానో చచ్చేటప్పుడు రామంటే అని చాలండి, మీ మతాలే చెప్తున్నాయి కదా, నువ్వు చచ్చినా రామంలో తెలుసుకో వాడికి చెప్పాలి ఇక్కడ. ఎందుకంటే అంత ప్రిపేర్ అయిపోయిన వాడికి రాదు, ఎందుకంటే వాడి బతుకంతా రామ లేకుండా అప్పుడు వస్తుందండి ఇక్కడ, దాని వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ ఉండాలి, వాడికి రమ్మన్నా రాదు. కానీ అంత్యకాల స్ఫురణ చాలా ముఖ్యం. అంతకాలే చా అన్నాడు ఆయన తెలివైనవాడు, అందుకే అంత్యకాలం అందు కూడా అన్నాడు, అంటే అప్పటి వరకు నువ్వు చేయి. ఒక ఆయన అన్నాడు, నేను కోమాలోకి వెళ్ళిపోతే ఎలా అండి, ఆ పోయినప్పుడు స్ఫురణ ఉండదు కదండి, ఆ వెళ్లే ముందు ఏదో స్ఫురణ ఉంటుంది కదా, అక్కడి వరకు చేసింది క్యారీ చేస్తుంది తెలుసుకోండి ఇక్కడ. కనుక ఏమైనప్పటికీ కూడా మనం అంత్యకాలంలో స్ఫురణ కావాలని బ్రతకంతా అనుకోవాలి. కనుక ఎప్పుడు మృత్యువు గురించి ఆలోచించకండి, అంత్యకాలం గురించి ఆలోచించకండి, అనంతము అమృతమేదో దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి ఇక్కడ తెలుసుకోవాలి. కొందరు వృద్ధాప్యం వచ్చిన దగ్గర నుంచి ఇదే వ్యాపకం, ఎలా పోతానో ఏమిటో ఈ భయాలతో చేస్తారు. ఎప్పుడు మృత్యువు గురించి రోగాల గురించి ఆలోచించద్దు, అమృతం గురించి ఆలోచించుకుంటున్నాం. ఏది ఆలోచిస్తావు అదే నీకు వస్తుంది. అనివార్యమైన మృత్యుస్థితిలో కూడా అమృతమే స్ఫురించాలంటే నిరంతర అమృత చింతన ఉండాలి. అది అందుకే 7 రోజుల్లో పోతానేమోనో భయపడినవాడికి ఆ భయం మరిపించేటువంటి అమృతం కథ చెప్పాడు. చెప్పగా 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 అమృతం ఆస్వాదిస్తుండిపోయాడు నేను 7 రోజులు. 7 రోజు ఏమైంది, అమృతంతోనే వెళ్ళిపోయాడు ఆయన, మృత్యువుతో లేడు తెలుసుకోండి. ఇక్కడ నిరంతర అమృత చింతన చేయాలి. 8 రోజులు 7 రోజులు మరి పరీక్షణ మహారాజు 7 రోజులు చేశాండి, పరీక్షణ 7 రోజులు చేయలేదు, చచ్చే వరకు చేశాడు, గుర్తుపెట్టుకోండి, చచ్చే వరకు చేశాడు ఆయన. 7 రోజులు పోయాడు, మనం 70 ఏళ్ళు ఉండొచ్చు, కానీ మరణించే వరకు అమృత చింతన చేయాలని అందులో అర్థం. కానీ 7 రోజులు చేసి ఆపేయను కాదు ఇక్కడ. కానీ 40 రోజులు స్కీములు, 7 రోజులు స్కీములు వేదాంతంలో లేవండి తెలుసుకోండి. ఇక్కడ మొత్తానికి ఆ సమయం అలా ఉంటుంది, ఏది మృత్యు సమయం. బద్ధ్వాగలేయమ భటా భగుతర్జయంత కర్షంతి యత్ర భవపాససతే ద్యుతం మాం ఏకాకినం పరవశం చకితం దయాళో లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఇది అనివార్యం ప్రతివాడికి కూడా. ఆ సమయంలో వస్తారండి మరి అని మర్యాదగా కారు డోర్ తెరిచి కూర్చోండి అని అనరు వాళ్ళు, అనవలసిన అవసరం వాళ్ళకి లేదు, వచ్చిన ముగ్గురికి కూడా. వాళ్ళు ఎలా చేస్తారంటే బహుతర్జయంత నానా తిట్లు తిడతారు, ఏ ఏడిసేవలేరా అంటారు, ఎందుకు నువ్వు చేసిన క్రియలు అలాంటి విన్నాళ్ళు. అది వాళ్ళు తిట్టి కొట్టి పాశాలు లాగుతూ ఉంటే నిగిటి పాశాలు లాగుతుండే, భవపాసతే వీడు నావాడు వీడు పైవాడని అది కూర్చుకుడు వాడు అలా ఏడుస్తున్నాడు అని అటు చూస్తుంటావు, వాళ్ళు లాగుతున్నా ఇవి ఇటు లాగుతుంటాయి అటు అటు లాగుతుంటావు. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు ఎవడి కోసం ఎంతకాలం అఘోరించావు ఒక్కడికి తోడురాడు తెలుసా, ఏకాకినం పరవశం నీ అధీనంలో నువ్వు ఉండు. అది పరవశం అంటే పారవశ్యం ఆనందం కాదు ఇక్కడ, పరవశం ఇంకోటి అధీనమైపోయా నువ్వు. చకితం స్టెబిలిటీ ఉండదు. ఆ సమయంలో దయాళో లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం, ఏ లక్ష్మీ నృసింహ నా చేతికి చేయుతనివయ్యా, అయిపోయింది నీకేం చెప్పుకోవాలి. అందుకే నిన్నే ధ్యానిస్తున్నాను, ఎలాగు లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణు యజ్ఞేశ యజ్ఞ మధుసూదన విశ్వరూప బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం. బ్రతుకంత అమృతాన్ని మర్చిపోకుండా చదువుకో చాలు. అదే యాజ్ఞవల్క్యుని దగ్గరికి వెళ్ళి చాలామంది మహాత్ములు అడిగారట, కింజత్వా అమృతత్వం బ్రూహి, ఇది ఉపనిషత్తులో వస్తుందండి, జాబాల ఉపనిషత్తులో, ఏది జపిస్తే అమృతం లభిస్తుంది అని. శతరుద్రియం ఉత్తమం అన్నాడు, శతరుద్రియం జపించు అన్నాడు. శతరుద్రియంలో ఏముందంటే ఏతాని హవ అమృతస్య నామాని నామధేయాని అన్నాడు ఇక్కడ. అవన్నీ అమృతం యొక్క పేర్లు అయ్యా అన్నాడు. అది చెప్పడం అమృతం యొక్క పేర్లు అంటే రుద్ర నమకంలో చెప్పని విన్నీ అమృతం యొక్క పేర్లుట. నము హిరణ్య భాగవే సేనాన్యే దిశాంజ పతేర మహిమన్న ఎవరి పేర్లు? అమృతం యొక్క పేర్లు. అమృతం అంటే ఎవరు? పరమాత్మ. అక్కడ రుద్రుడు అనొచ్చు, ఇక్కడ విష్ణు అనొచ్చు, కానీ భగవన్ నామములు అమృతములు. అమృతము యొక్క నామములు కనుక ఆ నామములు నిరంతరం జపిస్తే అమృతం లభిస్తుంది. ఇది ఎవరు చెప్తున్నారు? ఉపనిషత్తు. అందుకే నామస్మరణ అందుకు వచ్చిందండి ఇక్కడ. నువ్వు ఎన్ని కబుర్లు చెప్పండి, వేదాంతాలు జ్ఞానాలు ఎన్ని అయినప్పటికీ తత్కాలమే ఉండవలసింది నామము. ఆలంబనం అది ఎప్పుడు మరువద్దు. విచారణాదులు ఎన్ని చేస్తున్నా ఆ ఆలంబనతో చేయాలి. ఈశ్వరానుగ్రహం లేనిది విచారణ కూడా నిలబడదు, జ్ఞానం స్ఫురించదు. ఆ అనుగ్రహానికి నామం తప్ప మరొక ఆలంబన లేదు, లేదు, లేదు. ఇది శాస్త్రం నిర్ణయించింది. భగవత్పాద వారు దాన్నే చూపిస్తున్నారు. నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణం అన్నారు షట్పదిలో. ఇక్కడేమంటున్నారు? లక్ష్మీపతి కమలనాభ సురేశ విష్ణు. ఎటువంటి ఆర్తి పదంలో కనబడుతుందని ఒక్కొక్క పదంలో అలా భగవన్ నామములు పుంఖాన పుంఖాలుగా చెప్తూ ఆయన రూపాన్ని ఒక్కసారి స్ఫురింపజేస్తూ నిన్ను ఆలంబనం చేసుకున్నాను. ఎలాంటి రూపం అంటే, ఏకేన చక్రం అపరేణ కరేణ శంఖం అన్యేన సింధుతనయామవలంబ్య తిష్టన్ వామేతరేణ వరదాభయ పద్మచిహ్నం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఒక చేత్తో చక్రం, ఒక చేత్తో శంఖం, ఒక చేత్తో వరదహస్తం, ఒక చేత్తో అభయహస్తం, ఒళ్ళో లక్ష్మీదేవిని ఉంచుకున్న నీ దివ్య రూపమే నాకు ఆలంబనము, నా కరావలంబనమే ఇవయ్యా అన్నారు. ఎంత జ్ఞానాన్ని చూపిస్తూ ఒక నామం ఒక రూపం చూపించారు. ఆ నామం ఎవరిది? అమృతస్వరూపుడైన పరబ్రహ్మది. రూపం ఎవరిది? ఆయనది. ఇది నేను నేను శరణు పెడుతున్నాను. అయితే నా నిర్వాకాలయంలో నాకేముందయ్యా? అంధస్య మే హృత వివేక మహాధనస్య చోరైర్ మహాబలిభిరింద్రియ నామధేయై మోహాంధకార నివహే వినిపాతితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఒకటి గుడ్డివాడు, ఏది మంచో ఏది చెడో వివేచన చేయలేనివాడు. చూడండి ఎన్ని క్వాలిఫికేషన్స్. పోని వాడి దగ్గర డబ్బు ఉంది గడిచిపోతుందంటే డబ్బు ఎత్తుకుపోయారు దొంగలు. ఇంకోటి పరిస్థితి ఏం చెప్పండి, దానికి తోడు భయంకరమైనటువంటి చీకట్లో చిక్కుకున్నాడు. ఎన్ని క్వాలిఫికేషన్స్? ఒకటి గుడ్డివాడు, రెండవది వివేకం కోల్పోయాడు, డబ్బు కాస్త దొంగలెత్తుకుపోయారు, నాలుగవది ఎవడైనా చూసుద్ధరించామంటే చీకట్లో ఉన్నాడు. చీకట్లో ఉన్నాడు కానీ వీడిని ఎవడైనా చూసుద్ధరించడానికి లేదు. అరే పాపం ఇక్కడ కష్టపడుతున్నాడు రా అని ఇంకోటి రావాలంటే వెలుగులో ఉన్నవాడు కనబడతాడు కానీ చీకట్లో ఉన్నవాడు కనబడతాడా? చూసారా? కానీ అన్ని విధాలా ఇంతకన్నా దురదృష్టవంతుడు ఎవడు? నేనే అన్నాడు. ఓ అలాంటి వాడు కూడా అంటే ప్రతివాడు అలాంటి వాడేట. ఎందుకంటే గుడ్డితనం అంటే చూడలేని లక్షణం, అంటే అక్కడ ఉంటుంది జ్ఞానం, పెద్దలు చెప్తారు కానీ ఎక్కదు. ఒక వస్తువు అక్కడ ఉంటుంది కానీ మనం చూడలేమంటే మనకు గుడ్డితనం ఉంది. వస్తువుని తెలియనీయని చీకటి అంటే బయట దోషం, వస్తువుని చూడనీయని గుడ్డితనం వ్యక్తి దోషం. అర్థమైంది కదా? అలాగే మనకి ముందున్నది అంధస్య గుడ్డితనం. అందుకే అంధరిని చెప్పినా చెప్పేళ్ళండి అంటూ ఉంటాం, అది గుడ్డితనం. దానికి తోడు పోని వీడికి భగవంతుడు వివేకం ఇచ్చాడు. ఏది యుక్తమో ఏది అయుక్తమో ఏది నిత్యమో ఏది అనిత్యమో మనకు తెలియదు, ఎన్ని వినలేదు. ఒక రెండు నిమిషాలు మనకే ఆలోచించుకొని చెప్తే మనమే చెప్తే ఇదంతా అనిత్యం అండి అదే నిత్యమని. ఆ వివేకం ఎక్కడికి పోయింది? దొంగలు ఎత్తుకుపోయారు అన్నాడు ఇక్కడ. వివేకం అనే దానం దొంగలు ఎత్తుకుపోయారు. ఎలా ఎత్తుకుపోయారంటే ఆ దొంగల పేర్లు ఏమిటో చెప్తున్నాడండి. మీకు ఎక్కడ కనబడితే పట్టుకోండి. దొంగలు ఎవరు చెప్పేస్తున్నాడు మీ ఇష్టం. చోరైహి మహాబలిభి ఇంద్రియనామధేయై. ఆ దొంగలు లాక్కెళ్ళారయ్యా అన్నాడు ఇక్కడ. ఎలా లాక్కెళ్తారో చెప్తాం. నేను లౌకికమైన చిన్న ఉపమానమే చెప్తాను ఇక్కడ. ఒక ఆయనకి భయంకరమైన డయాబెటీస్, తీపి తినొద్దని చెప్పారు. ఎదురుగా గులాబ్ జామ్ కనబడుతుంది. పక్కన వారు ఒక్క పూటకు పర్వాలేదు లేదండి, అది కూడా తోడయ్యింది మనకి. ఒక్క పూట తిన్నా ప్రమాదం అని డాక్టర్ చెప్పిన మాట నీకు తెలుసు. అయినా నువ్వు వెంటనే వివేకం ఉందా లేదా నీకు చెప్పు. అది తింటే ప్రమాదం అన్న వివేకం ఉందా లేదా? కానీ పర్వాలేదని తినేసావు. ఎవరి వల్ల? నాలిక రుచి కోసం తాపత్రయపడింది. కనుక దొంగ ఎవరు? నీ వివేకం ఎవరి వల్ల పోయింది? నాలిక వల్ల. ఇది అప్లై చేసుకోండి. అన్ని ఇంద్రియాలు ఇలా పనిచేస్తుంటే మన వివేకాలను దెబ్బతీస్తుంటాయి. ఎంత చెప్పినా, ఎన్ని ప్రవచనాలు విన్నా ఇంకా మోహాలు ఎందుకు వదలవంటే ఇంద్రియాలు లాగేస్తాయి ఇక్కడ ప్రపంచంలో. ఇక్కడ ఎవరు దొంగలు ఇప్పుడు? పోనీ అవేమో హల్కా హల్కా దొంగలు కావవి. మహాబలిభీ బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి. ఎవరు చెప్పారు? ఎవరండి? భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు ఇక్కడ. ఇంద్రియ గ్రామం అంటే ఇంద్రియ సమూహం బలవంతమైనటువంటిది. ఇది విద్వాంసమపి కర్షతి. మాధావును కూడా వాడు కిందకు లాగిస్తే. అంతెందుకు ఇంత వేదాంతం అంతా చెప్తూ ఒక ఆయన అన్నమేతేనేమిరా సున్నమేతేనేమిరా ఈ పాడి పొట్టకు అన్నమే వేద్దామురా అన్నట్టు ఇక్కడ వాడు. ఎందుకంటే వేదాంతం ఎందుకైనా చెప్పచ్చు, వాడు దిగేటప్పుడు మాత్రం మామూలే. కనుక మాయ అంత తేలిక గొదలదండి. అందుకే వేల కొలది శాస్త్రాలు చెప్పినా అఘటన ఘటన పటీయసి మాయా అన్నారు ఇక్కడ. శాస్త్రాలు బాగా చెప్పడం పండితులు అన్నారు. పండితులు కూడా ఎంత కకృతితో ప్రవర్తిస్తాడో చూస్తుంటే లోకంలో మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇంద్రియాలు అంత చెడ్డవి. మన పాండిత్యాన్ని, మన జ్ఞానాన్ని, మన వివేకాన్ని కూడా లాగేస్తాయి. కనుక పాండిత్యపుట అహంకారాలు కూడా కూడదు. ఒక ఆయన అన్నాడు, అద్వైతంలో నన్ను మించిన పండితుడున్నాడా అన్నాడు ఇక్కడ. అలా అన్నాడండి ఆయన అని ఈయన వెళ్ళి ఇంకో పండితుడు చెప్పాడు. రమ్మని వాడే నేను తెలుసుకుంటా ఉన్నారు వీళ్ళు. ఇద్దరు అద్వైతులు కారని మనం తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఇంకా వాడో నేను అని భావం ఉందని ద్వైతం ఉందనే భ్రాంతి. ఇలాంటి వాళ్ళు పాండిత్యం చెప్తూ అద్వైతం గురించి మాట్లాడుతూ దేవుడు అక్కర్లే, పూజలు అక్కర్లే, పునస్కారాలు అక్కర్లే, నామస్మరణ అక్కర్లే, అవన్నీ వదిలేయండి అంటే వాడిని మనం వదిలేయాలి తెలుసుకోండి ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. కానీ వాచా వేదాంతాలు ఎవడైనా చెప్తాడు ఇక్కడ. అందుకే అంత తేలిక కాదండి ఇవన్నీ కూడా. ఎందుకంటే ఎంత వివేకికైనా దొంగలు లాగేస్తారు. ఆ దొంగల పేర్లు ఏమిటి? ఇంద్రియాలు. కానీ దొంగలు ఎవరు చెప్పేశాం, ఎక్కడున్నారో అవరందరికీ తెలుసు. దానితో చీకట్లో కొట్టుకుంటున్నారు. మోహాంధకారని వగే వినిపాతి తస్య, ఇది నా పొజిషను. ఒకడు గుడ్డితనం ఉన్న వివేకం కాస్త, దొంగలు ఎత్తుకుపోయారు, మోహం అనే చీకట్లో చిక్కుకుపోయాను. అలాంటి నన్ను ఇతరులకైతే చీకట్లో ఉన్నవాడు కనబడ్డు, నీకు కనబడతాను కదా స్వామి, నువ్వే నాకు చెయ్యుతనిచ్చు ఉద్ధరించు. ఇది పూర్తిగా సరెండర్ అయిపోవడం అనేది ఇక్కడ చూపిస్తున్నాడండి. అలా సరెండర్ అయిపోవడం చేతనవ్వాలండి. కొంచెం కూడా నీపై అహంకారం ఉంచుకోకుండా అది కూడా అర్పణ చేసినంత శరణాగతి ఉంటే అది అంతకంటే గొప్ప స్థితి మరి లేదు. అందుకే అలాంటి భక్తిందులు మనకు ప్రబోధిస్తున్నారు. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. అందుకే నేను తెలివి తక్కువ వాళ్ళ, ఒక వ్యాసుడు, ఒక ప్రహ్లాదుడు, ఒక నారదుడు, ఒక పరాశరుడు, పుండరీకుడు, వీళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళ. వాళ్ళు తెలివిగా నిన్ను హృదయంలో పెట్టుకున్నారు కనుక నీ కరావలంబం దొరికి తరించిపోయారు. కనుక వాళ్లే ఆదర్శం. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాది భాగవత పుంగవ హృన్నివాస భక్తానురక్త పరిపాలన పరిజాత. నీ హిస్టరీ అంతా స్టడీ చేశాను నేను. ఎవడు భక్తుడో వాడిపై నువ్వు అనురక్తి కలిగి అనుగ్రహిస్తావు. అందుకే నేను నిన్ను శరణ పెడుతున్నాను. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఎంత దివ్యమైన స్తోత్రాన్ని ఇచ్చారండి ఇక్కడ. ఇంతవరకు ఇన్ని రకాలుగా స్వామి చూసాం కదా. దీని పేరు హరి. హరి అంటే విష్ణు. శబ్దం ఏమిటి హరి అంటే? హరి అంటే హరించువాడు హరి. ఇది ఆయన గొప్పతనం. అంటే హరించేస్తట. ఇప్పుడు హరించమని అడగాల వద్దా? దుఃఖం ఉంది హరించు, రోగం ఉంది హరించు, సంపద ఉంది వద్దు అనండి? కష్టం కనుక పాపం అలా అడగకూడదు. వారికి ఏది హరించాలో అది హరించాను, ఇంక బాధ లేదు, నీకు సమస్య లేదు. ఎందుకంటే ఏ దుఃఖం ఉందో నీకు తెలియదు కదా. కనుక అన్నిటికీ హరించి హరించని పెడితే మహాప్రమాదం. హరి అనే శబ్దం స్వామికి ఎలా వచ్చింది? దీనికి అర్థం తెలియదు కదా. బహుశా అలాంటివన్నీ అర్థాలు తెలుసుకోవడం కోసమేమో విష్ణు శాస్త్ర భాష్యం కావాలన్నారు హరిగారు. చూద్దాం, సరే తర్వాత ఆలోచిద్దాం. మొత్తానికి హరి అనే శబ్దానికి ప్రధానమైన అర్థం వేదం ప్రకారంగా యజ్ఞస్వరూపుడు అని అర్థం. విష్ణు అంటేనే యజ్ఞస్వరూపుడు. ఇందాక యజ్ఞ యజ్ఞాధిప యజ్ఞ అని పిలిచారు కదా. యజ్ఞో వై విష్ణు అని వేదమే చెప్తుంది. యజ్ఞమే విష్ణువు యొక్క స్వరూపం. అందుకే యజ్ఞో యజ్ఞకృత్ యజ్ఞ ఈ నామాలన్నీ మనం చదువుకుంటున్నాం. యజ్ఞాంతకృత్ యజ్ఞ గుహ్యం యజ్ఞం అన్నం అన్నాదేవచ ఇవన్నీ చదువుతున్నాం కదా. యజ్ఞ ఆయన స్వరూపం. అలాంటి యజ్ఞములు యందు ఆహుతులు ఎవరు తీసుకుంటున్నారు? అగ్నిహోత్రుడా? అగ్నిహోమం అది మామూలు అగ్ని కాదు, అది పొయ్యి నిప్పు కాదు. యజ్ఞంలో రగిల్చిన అగ్ని మంత్రము ద్వారా ఆవహింపబడ్డ పరమేశ్వర చైతన్యం. అతన్ని మీరు నమస్కరిస్తున్నారు. గణపతి హోమమైనా అగ్నిహోత్రంలోనే, విష్ణుహోమైనా అగ్నిహోత్రమే, రుద్రహోమైనా అదే, ఇంద్రుడైనా ఎవరైనా అగ్నిహోత్రమే. అగ్నిహోత్రం ఎవరు? ఇన్ని దేవతలుగా ఏ పరమేశ్వరుడు ఉన్నాడో ఆయన్ని మీరు అగ్నిహోత్రమందు ఆవాహన చేసి అందులో వేస్తున్నారు ఆహుతులు. ఎందుకంటే భగవంతుడిని మీరు ఇంద్రియములతో చూడలేరు కనుక మంత్రముల సహాయంతో ఆవహింపజేసుకుని హవిస్సులు వేస్తున్నారు. వేసిందంత ఎక్కడ వేస్తున్నారు? అగ్నిహోత్రంలోనే. అవి వేసిన వేసినట్టు ఇవ్వడు ఆయన. మీరు నెయ్యి 3 చెంచాలు వేస్తే 4 చెంచాలు ఇస్తా నేను, ఇస్తే ఎవడైనా యజ్ఞం చేస్తాడండి? నెయ్యి వేస్తే నెయ్యి, కట్టెలు ఇస్తే కట్టెలు, సమిధులు వేస్తాడు సమిధి ఇచ్చేస్తాడంటే ఎవడైనా యజ్ఞం చేస్తాడా? అంటే మీరు నెయ్యి వేస్తున్నారు, ధనం ఆశిస్తున్నారు, కట్టెలు వేస్తున్నారు, ఇంకేదో ఆశిస్తున్నారు. అంటే ఇచ్చింది పుచ్చుకుని ఇచ్చేవాడు ఇంకెవడో ఉన్నాడు. అంటే ఈ పుచ్చుకుని దాన్ని మీకు కావలసిన విధంగా మార్చి ఇచ్చే ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ పేరు యజ్ఞం. ఆ ఇచ్చేవాడి పేరు నారాయణుడు. అది కర్మఫల ప్రదాత అంటే నారాయణుడు. కానీ యజ్ఞములో హవిస్సులు ఆహరిస్తున్నాడైన. అలా యజ్ఞములో ఎవడు ఈశ్వరుడై ఆహరిస్తున్నాడో ఆయన హరి అనాలి అంది శాస్త్రం ఇక్కడ. కనుక యజ్ఞ రూపుడైన వాడు హరి అన్నారు ఇక్కడ. యజ్ఞో వై విష్ణువు, కనుక హరి అనేది యజ్ఞస్వరూపుని అర్థం. ఇంకా ఆయన ఉన్నాడు హర. గుడి మారింది కానీ పని మారలేదు, ఇద్దరు ఒకటే. హరించు వాళ్ళు ఇద్దరికి కూడా, ఇద్దరు పనులు ఒకటేనండి మొత్తానికి. హరిమీడే అన్నారు ఇక్కడ. పైగా ఈ హరి ఏం చేస్తాడంటే, హరి అనే పేరు అందరికో ఉందండి ఇక్కడ. సూర్యుడికి హరి అనే పేరు ఉంది తెలుసా మీకు? భాష ప్రకారంగా హరి అనే దానికి నానార్థాలు ఉన్నాయి. హరి అంటే విష్ణువు, హరి అంటే యజ్ఞస్వరూపుడు, హరి అంటే ఇంద్రుడు, హరి అంటే కోతి, హరి అంటే సింహం, ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా హరించేవే, ఆ లక్షణాల చేత పేరు పెట్టారేమో. అందుకే హనుమంతుడికి హరిపుంగవా అని అంటారు, రామాయణం చదువుంటారు. అంటే వానర శ్రేష్ట అని అర్థం ఇక్కడ. హరిశబ్దం ఇన్ని అర్థాల్లో వాడతారు. హరి అంటే ఇంద్రుడికి కూడా హరి అనే పేరు ఉన్నది. సూర్యుడికి ఇంద్ర పేరు ఉంది, ఆయనకి ఇంద్రుడు అనే పేరు కూడా. సూర్యుడు కూడా హరిస్తున్నాడు అవునా లేదా అండి? తన కిరణములతో లోకంలోని జలములన్నీ ఆహరిస్తున్నాడు ఆయన ఇక్కడ. ఆహరిస్తున్నాడు, హరిస్తున్నాడు, ఆహారం ఇవి ఇక్కడ వచ్చాయి. కానీ ఆయనకి హరి అనే పేరు, సందర్భం బట్టి తీసుకోవాలి. అన్నిటికీ మించి వాళ్ళు రాత్రంతా చీకట్లో ఉన్నాం, రేపు పొద్దున సూర్యుడు వచ్చాడు, చీకటి హరించాడు. హరించాడా లేదా చెప్పండి ఇక్కడ. కానీ చీకటిని హరించే సూర్యుడు ఎలాగో, మా అజ్ఞానం అనే చీకటిని హరించే హరికి నమస్కారం అన్నాడు ఇక్కడ. ఇది ఈ సూర్యుడి వల్ల కాదు, అజ్ఞానం అనే చీకటి పోగొట్టేది ఈ హరి వల్ల అవుతుందిట. ఆ సూర్యుడు ఎలా చీకటిని పోగొడతాడో ఈ హరి కూడా అలాగే మా చీకటిని పోగొడతాడు. ఏ చీకటి? అజ్ఞానానికి మరో పేరేమిటి? అందుకే వాళ్ళు ఇంత ఇంట్రడక్షన్ ఇచ్చాను, జాగ్రత్తగా వింటే. అజ్ఞానమన్నా సంసారమన్నా ఒకటే అని చెప్పుకున్నాం. అందు సంసారమనే చీకటిని పోగొట్టే హరిని నేను స్తుతిస్తున్నాను. స్తుతిస్తున్నానంటే స్తోత్రం చేస్తున్నాను అంటే ఆశ్రయిస్తున్నాను, నమ్ముకుంటున్నాను, నమస్కరిస్తున్నాను అన్న అర్థాలు ఉన్నాయండి. ఇది కలిపి ఒకే మాట్లాడుతున్నారు, తం సంసార ధ్వంత వినాశం హరిమీడే. ఇది ఆదిశంకర్లు తీసుకుని 43 శ్లోకాలు రాశారు, ఒకటి కాదు రెండు కాదు. తం సంసార ధ్వంత వినాశం హరిమీడే. ప్రతి శ్లోకంలో చివరి వాక్యం ఇదే. సంసార ధ్వాంతం, ధ్వాంతం అంటే చీకటి. సంసార ధ్వాంతం అంటే సంసారమనే చీకటిని వినాశం తొలగించేటటువంటి హరిం నారాయణుని ఈడే స్తోత్రం చేస్తున్నాను. ఎవరిని? తం, అతనిని. అతనిని తచ్చబ్దం ఇది, తత్ సవితుర్వరేణ్యం. తత్ అనేది బ్రహ్మమని చెప్తుంది, చితిస్తత్పద లక్ష్యార్థ. తత్ అనేది పరమాత్మని తెలియజేసే పదం, అందుకే గాయత్రిలో మొదలక్షరం అది. తత్ అంటే అనిర్వచనీయమైన వస్తువు. అదంటే ఏమిటండి? ఇది కాంది అంతే కదా, ఇది కాంది అది. ఇదంటే ఏమిటండి? అది కాంది. మీరు అలా అంటారు నాకు తెలుసు. ఇది అనేది నీకు కనబడేది, అది అనేది నీకు కనబడినది. కానీ ప్రత్యక్షంగా కనబడేది జగత్తు ఇది. ఏతత్ అది, ఇదం. ప్రత్యక్షంగా కనబడని పరమాత్మ తత్. అందుకే తత్ అనేది, నువ్వు జగద్దృష్టి ఉన్నంతకాలం కనబడినవాడు గనక, కనబడినవాడే కానీ లేనివాడు కాడు గనక అని తత్శబ్దం చెప్పింది వేదం, తెలుసు కదా. అది తత్శబ్దానికి అర్థం. ఆ తత్శబ్దం ఏ పరమాత్మను చెప్తుందో అతడు హరి. తత్శబ్దవాచ్యుడు పరమాత్మ బ్రహ్మమే. ఆ బ్రహ్మమును నేను ఈడే స్తుతిస్తున్నాను. స్తుతించడం అంటే పొగడుట అని కాదు, ఆయనకు సంబంధించిన జ్ఞానమంతా మనం మననము చేయుట స్తోత్రము. స్తోత్రం అనగా భగవద్జ్ఞానం, మరొకటి కాదు. భగవద్జ్ఞానమంతా స్తోత్రంలో ఉంటుంది. స్తోత్ర అర్థ విచారణ భగవద్జ్ఞానం. ఆ జ్ఞానం నీకు కలిగితే ముక్తి పొందిపోతావు. అందుకే స్తోత్రానికి ఫలం ఏమిటి అంటే, స్తోత్రం అర్థం అవడం వల్ల వచ్చే జ్ఞానమే స్తోత్రానికి ఫలము. మళ్ళీ చెప్తున్నాం, స్తోత్రం అర్థం చేసుకోవడం వల్ల వచ్చిన జ్ఞానమే స్తోత్రానికి ఫలం. జ్ఞానం వస్తే ఏమైంది? వెలుగొస్తే ఏమైందండి? చీకటి పోయింది. జ్ఞానం వస్తే ఏమొచ్చింది? అజ్ఞానం పోయింది. అది పోగొట్టే హరిని స్తోత్రం చేస్తున్నాడు. తం సంసారధ్వాంత వినాశం హరిమీడే. 43 శ్లోకాలు. ఇంతవరకు ఏదో రాముడు కృష్ణుడు కనబడ్డాడు, నరసింహం కనబడ్డాడు కనుక కాస్త పర్వాలేదు, కానీ ఈ 43 శ్లోకాలు మొదలెడితే మాత్రం ఎంత ఆనందమో చెప్పలేము. ఇక్కడ చెప్పు, అంత గొప్ప ఆనందం ఉంటుంది. ఇది నారాయణని అలా చూపిస్తాడు. ఇందులో మీ రూపవర్ణనలు ఉండవు. 43 శ్లోకాలు మీరు వెతకండి, ఎక్కడ రూపవర్ణన ఉండదు, ఒక్క రూపం చెప్పడం. కానీ స్తోత్రం అంతా హరినేట. మరి విష్ణును స్తోత్రం చెప్పడం, శంఖమో చక్రమో ఇవన్నీ కనబడే అవి ఏమి లేవు దీనిలో, చతుర్భుజాల్లో ఏమీ లేవు. మరేముంది? శ్రద్ధగా మొదటి నుంచి విన్న వాళ్ళకి విష్ణు భుజంగం మొదలుపెట్టేటప్పుడు చిదంశం ఏకం అని చెప్పేమే అందులో రూపం ఉందా? అలాగే రాముడిని చెప్పిన విశుద్ధం పరం బ్రహ్మ అలాగే చెప్పి తర్వాత రూపాన్ని చూపించాడు. రూపం స్వీకరించక ముందేముంది? కేవల నిరాకారమైన నిర్గుణమైన పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ ఉన్నాడు, లేడు కాదు, ఉన్నాడు. కానీ ఇంద్రియాలకు అందడు, ఇంద్రియాలతో వర్ణించాడు, ఇంద్రియాలు అనిగిలేవు. అటువంటి వాడు నామరూప అతీతమైనటువంటి శుద్ధ బ్రహ్మము, దాన్ని నిర్గుణ బ్రహ్మం అంటారు. ఆయన ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు కొంచెం చూడండి. ఇప్పుడు మనం రూపం ఉన్నవాళ్ళం, రూపం ఉన్న మనలో రూపం లేనిది ఒకటి ఉంది. ఆ రూపం లేనిది రూపాన్ని నడుపుతుంది. రూపం పోయినా అది ఉండిపోతుంది. దాన్ని ఏమంటారు? ఆత్మ. దాన్నే ఆత్మ అంటారు. అది శరీరాలతో కలిపి చూస్తే జీవుడు అంటారు. అర్థమైంది కదా? కానీ జీవుడు అని చెప్పబడుతున్నది ఏంటి? శరీరంతో కలిసిన చైతన్యం జీవుడు, శరీరం తీసేసిన చైతన్యం ఆత్మ. అర్థమైంది కదా? ఈ ఆత్మ ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి. అంటే మీరు ఒప్పుకుంటారా? శరీరాలు ఒక్కొక్కటి కానీ ఆత్మ ఒకటి ఎలా అవుతుంది? వీడి శరీరం వేరు, వాడి శరీరం వేరు. వీడి బుద్ధి వేరు, వాడి బుద్ధి వేరు. వీడి ప్రాణం వేడు, వాడి ప్రాణం వేరు. కానీ ప్రాణము బుద్ధి శరీరం కూడా శరీరమే, మర్చిపోద్దు. అది మనం మొదటి నుండి చెప్తున్నాం. ప్రాణము బుద్ధి మనస్సు కూడా శరీరమే. అయితే అది సూక్ష్మ శరీరం అంటారు, దీన్ని స్థూల శరీరం అంటారు. చైతన్యం వీటికి విలక్షణంగా ఉంది. విలక్షణము అంటే దానిలో ఉంటూనే ఉంది కానీ దానికి అంటకుండా ఉన్నది ఇక్కడ. అలా ఉందన్నమాట. ఆ విలక్షణమైన చైతన్యం ఏది ఉందో అది నువ్వు. అది నువ్వు ఆ మాటకు వస్తే, అంటే నేను ఎవరినైతే రామారావు కృష్ణారావు అనుకుంటున్నానో అది శుద్ధమైన చైతన్యం అంటే అది తప్పే. శుద్ధమైన చైతన్యం పేరే లేదు. మరి ఎలా చెప్తావు? అది ఒక్కొక్కరిలో ఒకటి కాదు, అది మాత్రం అంతా ఒకటి. నాకు తలనొప్పి వస్తే నీకు తలనొప్పి రావాలని గ్యారంటీ లేదు. కానీ నాకు నాలో నేననే చైతన్యం ఏదో, నీలో నువ్వనే చైతన్యం కూడా అదే. ఇది గ్యారంటీ తెలుసుకోండి ఇక్కడ. కానీ అందరిలో కామన్గా ఉన్నదేది నేననే చైతన్యం. అదే అది తెలిస్తే కామన్ సెన్స్ తెలుసుకోండి ఇక్కడ. ఆ సెన్స్ కామన్ని సెన్స్ చేయి, పట్టుకో. అయితే అంత తేలిక కాదు, అంటే కామన్ సెన్స్ అంత తేలిక కాదండి ఇక్కడ. అది కష్టం. దానికి ఎన్ని జన్మలు పట్టుతుందో సాధన, చెప్పినంత తేలిక కాదు. చెప్పినప్పుడు మాత్రం అరే అందిపోయింది అనిపిస్తుంది, వెంటనే జారిపోతుండేది. దానికి వేదాంతం అంటారు నాయన అన్నాడు ఒక ఆయన. అయితే ఇప్పుడు మళ్ళీ విష్ణువుని చెప్తూ వేదాంతం ఎందుకంటే, ఆ ఆత్మ లేదా చైతన్యం అనబడేవాడు ఎవడు? ఆయనే అసలు విష్ణువు. ఆయన ఎవరు చెప్పారు? ఆయనే చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? భగవద్గీతలో. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదించ మధ్యంచ భూతానాం అంత ఏవచ. ఆయన లోపలున్నాడు. ఆయన అధీనంలోని దేహాలు ఉన్నాయి. ఏమున్నాయి? దేహం, బుద్ధి, ప్రాణం అన్నీ ఆయన అధీనంలో ఉన్నాయి. అన్ని అధీనంలో పెట్టుకున్న వాడిని ఏమంటారండి? జాగ్రత్తగా, మీరు కన్ఫ్యూజన్ ఏం లేదండి, కొంచెం ఏకాగ్రత, పెద్ద కష్టం కూడా కాదు. అన్నిటినీ అధీనంలో పెట్టుకున్న వాడిని ఏమంటారు? ఈశ్వరుడు అంటారు, ఈశ్వరుడు అంటారు. అప్పుడు ఆత్మకి ఏం పేరు వచ్చింది? ఈశ్వరుడు. తెలిసింది కదా? కానీ నేను అనే ఆత్మ ఈశ్వరుడికి ఇప్పుడు మనకు కనబడుతుంది. కానీ ఆత్మ ఈశ్వరుడు అయ్యాడు. కానీ శరీరంతో పట్టుకుని అయ్యో నేను కష్టపడుతున్నాను, దుఃఖపడుతున్నాను, నా వల్ల నేను చేయలేకపోతున్నాను అనేది ఎవరు ఎలా చెప్పారు? ఇప్పుడు పరిశీలించండి ఇక్కడ. నేను కష్టపడుతున్నాను, దుఃఖపడుతున్నానని దేనివల్ల అంటున్నారు? శరీరంతో కలుపుకోవడం వల్ల. అర్థమైంది కదా? నా కష్టం, నా దుఃఖం అనేది నేను శరీరం అనే భావం ఉండడం వల్ల కదా. భావం ఎవరికి ఉంది? దేహానిక చైతన్యానిక? దేహానికి ఉంటుందా? చైతన్యానికి. చైతన్యం లేకపోతే దేహానికి లేదు, చైతన్యానికి లేనే లేదు. మొత్తం మీద దేహంతో కలిసిపోయి దేహమే నేననుకోవడం వల్ల నేను సుఖము దుఃఖము ఏర్పడ్డాయి. కనుక దేహం నేననుకుని సుఖ దుఃఖాలు అనుభవించేవాడిని ఏమనాలి? జీవుడు అనాలి. దేహాన్ని కంట్రోల్ చేసేవాడిని ఏమనాలి? ఈశ్వరుడు అనాలి. రెండు మనలోనే కనబడుతున్నాయి. అంటే ఇద్దరున్నారా? మరెవరు? ఇది ఆలోచించండి. చాలా సులభంగా ఈశ్వరానుగ్రహం ఉంటే చెప్పవచ్చు, వినవచ్చు. మొత్తానికి ఉన్నది ఒకటే చైతన్యం రెండులో. కానీ దేహాదులు కల్పించుకుని నేను అనుకుంటున్నాడు వీడు, దేనిలో బుద్ధి ద్వారా అనుకుంటున్నాడు దీంతో. కానీ బుద్ధితో కలిసిపోయిన చైతన్యం నేను సుఖపడుతున్నాను నేను దుఃఖపడుతున్నాను అంటుంది ఇక్కడ. కానీ బుద్ధిని చైతన్యాన్ని అన్నిటి కంట్రోల్ చేస్తున్నది ఏది? చైతన్యం బుద్ధిని దేహాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. కంట్రోల్ చేస్తున్నప్పుడు ఈశ్వరుడు అంటున్నావు, ఎందుకంటే మనకు ఖచ్చితంగా తెలుసు మన చేతిలో ఏమీ లేదు, మన దేహం కూడా మన చేతిలో లేదు. ఎవడి చేతిలో ఉంది? ఈశ్వరుడి చేతిలో. వాడు ఎక్కడున్నాడు? లోపలే ఉన్నాడు, బయట ఎక్కడో లేడు. అహమే అప్పుడు వాడు ఇద్దరున్నారా లోపల? ఆలోచించండి, ఒక్కడే ఉన్నాడు. కానీ ఒకడే ఉన్నప్పుడు దుఃఖపడుతున్నాను అనుకున్నవాడు వాడేనా? మళ్ళీ అడుగుతున్నాను కాదు, క్లియర్ అయిపోవాలి. వాడు కాదు అంటే దుఃఖపడుతున్నాను అనుకునేవాడు ఒకడు, ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకునేవాడు ఒకడు, ఇద్దరూ కలిసి ఉన్నారు కనుక ద్వైతం ఉంది. కరెక్టే కదా? కరెక్టే. ఉందా? తేల్చేద్దాం. ఈ బుద్ధి అనేది శరీరంతో కలిసి దుఃఖపడుతున్నాను అనుకుంటుంది. అనుకోవడానికి దాని చైతన్యం ఎవరు? ఆత్మే కదా. అంటే కంట్రోల్ చేస్తూ లోపల ఈశ్వరుడున్నా ఈ బుద్ధి ఆ చైతన్యాన్ని గ్రహించి బుద్ధి పరిమితులతో సుఖపడుతున్నాను దుఃఖపడుతున్నాను అనుకుంటుంది. ఇప్పుడు బుద్ధి దానితో దేహాదుల్ని ప్రపంచాన్ని చూసాలనుకుంటుంది. అలా కాకుండా బుద్ధి తనకు కూడా చైతన్యం ఇచ్చి ఆత్మవైపు తిరగగలిగితే, ఓహో నేను అనుకుంటున్నది బుద్ధిది కాదు దేహాంది కాదు ఆయనది, కనుక నేను చైతన్యం ఎవరిది? ఆత్మది. అప్పుడు ఈశ్వరుడు జీవుడు ఇద్దరు ఉన్నారా? ఒకటైపోయారు కదా. హరి అంటే ఎవరు? మళ్ళీ చెప్తున్నాను, ఆ జీవుడు వేరు ఈశ్వరుడు వేరు అనే భావం కూడా పోయి దేహాలతో తాదాత్మ్యం పోయి కేవల శుద్ధ చైతన్యంగా ఎవడున్నాడో అది తెలుసుకునే వరకు నువ్వు ఆయన ఈశ్వరుడు ఆయన కంట్రోల్లో నువ్వు ఉన్నాను అనుకుంటున్నావు. తర్వాత తెలివి వచ్చిన తర్వాత నేనని వేరే లేను, నేననే చైతన్యం కూడా ఆయనే అని గ్రహించేసావు. అప్పుడు స్థితిలో ఏకమైపోయావు. ఏకం కానంత వరకు ఆయన కంట్రోల్లో నేను ఉన్నానని కొంత ఎరుకైనా వచ్చింది మొత్తం నీ కంట్రోల్ అనుకోకుండా, అప్పుడు ఆయన ఈశ్వరుడు. కానీ జీవ ఈశ్వర అనే భేదం సాధన దశలో ఉంటుంది. నేను జీవుణ్ణి ఈశ్వరుణ్ణి ఆశ్రయించాను, ఇది అల్పజ్ఞుణ్ణి నేను, కించిజ్ఞుణ్ణి. ఇవన్నీ దేనితో అంటున్నావు? ఇంద్రియాలతో కలుపుకున్నట్టున్నావు. అల్పమైన బుద్ధి ఉంది అంటే బుద్ధి యొక్క పరిమితి దేహంలో ఉంది, కానీ ఆయన సర్వజ్ఞుడు. కానీ ఈశ్వరుడు ఉన్నాడు, నెలగో జగత్తంతో నెలగ నడుపుతున్నాడు, అందులో సందేహం లేదు. జీవుడు అనేవాడు ఆ ఈశ్వరుడు అధీనంలో ఉంటూ శరీరాదులు తన కర్మల వల్ల పొందుతూ అనుభవిస్తున్నాడు. కానీ క్రమంగా జీవభావం వదిలి ఈశ్వరుడిని శరణ వేడితే ఇద్దరిలో ఉన్నది ఒకటే చైతన్యం గ్రహించి ఈశ్వరుడితో ఐక్యమవుతాడు. అప్పుడు మీరే ఒకటి ఉంది రెండు లేవన్నారుగా, దాని పేరు అద్వైతం అంటారు, మరొకటి కాదు. అంత సులభంగా ఉంటుందండి అద్వైతం. కొంచెం ఆలోచించాలి. అయితే అర్థమైంది కానీ అనుభవం రాలేదు కనుక లోపల ఆత్మయే ఈశ్వరుడని ముందు తెలుసుకో. ఎందుకంటే ఆయనే ఈశ్వరుడైన కృష్ణుడిగా నేనే ఆత్మగా ఉన్నానని చెప్పేశాడు కనుక కృష్ణుడిగా తెలుసుకో అని ఎక్కడికో వెళ్ళి శరణ వేడక్కర్లేదు. ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్ఠతి. ఇక్కడ ఉన్నాడు కనుక నువ్వు అంతర్ముఖుడివి శరణ వేడు. అందుకని వైకుంఠానికి వెళ్ళి డోర్ నాక్ చేయాలంటే ఎలా అవుతుందండి అంటే ఇక్కడ నాక్ చేయాలి. కానీ హరిని ధ్యానించు, వాడిని పట్టుకో, శుద్ధంగా తెలుసుకో, వాడు ఎక్కడున్నాడు గ్రహించు, వాడు ఎలా ఉన్నాడో తెలుసుకో. కానీ స్తోత్రం అంతా హరి అడ్రస్సు హరి స్వరూపం చెప్తాడు మొత్తం. ఎన్ని శ్లోకాల్లో? 43 శ్లోకాల్లో హరిని తెలుసుకోవాలని మొదలు పెడుతున్నాడు ఇక్కడ. ఆ హరి ఎటువంటి వాడు? ఆత్మరూపుడైన హరి ఎప్పుడున్నాడు చెప్పండి? శరీరం ఫలానా అప్పుడు వచ్చింది, ఫలానా అప్పుడు పోతుంది. ఆయన ఎప్పుడు ఉన్నాడు? ఎప్పుడు అంటే ఆది లేదు ఆయనకి. ఆది మొదలు పెడుతున్నాడు అంటే అసలు పరమాత్మ అంటే ఏమిటి, పరమేశ్వరుడు అంటే ఏమిటో శుద్ధంగా తెలుసుకున్నామనుకో చాలు అదొక్కటి. దానికి మరొక పేరు ఆత్మజ్ఞానం, మరొక పేరు బ్రహ్మజ్ఞానం, రెండు ఒకటే. మరొక పేరు వేదాంతం. కానీ భగవంతుడి గురించి తెలియజేస్తూ ఆయన అసలు స్వరూపం నిర్గుణము సగుణము రెండు మనకు చెప్తూ నిర్గుణముగా సర్వత్రా ఉన్నాడని వ్యాపింపజేస్తూ క్రమంగా నువ్వు ఆయనకి భిన్నుడువు కావని ప్రతిపాదించడమే ఈ శాస్త్రం యొక్క ప్రయోజనం. అటువంటి వాడే హరి. హరి అంటే ఎక్కడో లేడయ్యా. కనుక ఇక్కడ ఇందులో చెప్పబడ్డ హరి ఆత్మరూపుడుగా ఉన్న హరిని ఇందులో చెప్తున్నాడు. ప్రతి వారిలో ఆత్మరూపుడుగా ఉన్న హరిని తెలుసుకోవడానికి పనికొచ్చే స్తోత్రం పేరు హరిమీడే స్తవం. ఇది తం సంసార ధ్వంత వినాశం హరిమీడే. ఈ ఛందస్సు సంస్కృతం పెట్టి వృత్తములు అంటారు, ఒక్కొక్కటి ఒక వృత్తం. తెలుగులో మీకు తెలుసుంటే చిన్నప్పుడు చదువుకుని ఉంటారు తెలుగు, చంపకమాల, ఉత్పలమాల, కందము, ఆటవలది, సీసము, శార్దూలము, మత్తేభము, ఇవి సంస్కృతంలో బోల్డ్ ఛందస్సులు ఉన్నాయి. ఈయన ఒక్కొక్క స్తోత్రానికి ఒక ఛందస్సు తీసుకున్నారు. ఇది మత్తమయూరం అనే ఛందస్సులో రచించారు. అయితే శంకరులకు పూర్వమే దీనిలో ఇలాగే వేదాంతం చెప్తూ ఒక స్తోత్రం ఉంది తెలుసా, తం చిన్మాత్రం సాక్షినమేకం శివమీడే. తం చిన్మాత్రం, చైతన్యము మాత్రమే అన్నాడు. అది అందమైన మాట అక్కడండి, చైతన్యం మాత్రమే.
మన చైతన్యాన్ని మాత్రమే ఉపాసిస్తున్నామా? లేదు, శరీరం, శరీరం చైతన్యాన్ని పొందుతోంది కానీ చైతన్యం కాదు. నేను ఎవరిని ఉపాసిస్తున్నాను ఇప్పుడు? ఈ శరీరము, బుద్ధి, ప్రాణము, ఇంద్రియములు కాకుండా కేవలం చైతన్యాన్ని మాత్రమే. అంటే అప్పుడు దానికి ఇంద్రియమే లేదు, ఏమి ఊహిస్తాను ఇక్కడ చిన్మాత్రం. అది ఎలా ఉంది నాలో అంటే అది కేవలం శక్తినిస్తూ లోపల సాక్షిగా ఉంది. ఏడుపు నీది ఆయనది కాదు, అందుకే సాక్షిణం. ఇలాంటివి ఎన్నున్నాయండి ఆత్మలు. నువ్వు శరీరాలను పరిమితులతో చూస్తే ఎన్నోలా కనబడతాయి, కానీ ఉపాధి తాదాత్మ్యం వదిలిస్తే ఏకం. దాన్ని ఏమంటారు? త్రిగుణాలకు అతీతం అది, అందుకే శివం. ఆయన్ని నేను స్తుతిస్తున్నాను అంటే శివస్థుతి రాశాడు ఒక ఆయన, తం చిన్మాత్రం సాక్షిణమేకం శివమీడే. ఇది ఎక్కడొస్తుందంటే యోగ వాసిష్టంలో స్తోత్రం ఇది, తం చిన్మాత్రం సాక్షిణమేకం శివమీడే. ఇది పెద్ద స్తోత్రం అండి, అది కూడా చతుర్థ పాదం 6వ అధ్యాయంలో యోగ వాసిష్టంలో వస్తుంది, వెతుక్కోవచ్చు. చిన్మాత్రమైన వాడిని చిదంబరం అన్నారు ఇక్కడ, మరొకటి కాదు. అక్కడ శివుడని ఎవరిని చెప్తున్నారో వాడు ఆత్మస్వరూపుడు చిన్మాత్రం. అందుకే శివుడికి కూడా ఈశ్వరుడని పేరుంది. అజ్ఞానం చేత శివుడు విష్ణు అనుకుంటాం, కానీ వాడికి ఒక నామమా ఒక రూపమా? ఆయన లేకపోతే నామరూపాలు, ఆయనకి నామరూపాలు. ఈ సూత్రం గుర్తుపెట్టుకుంటే చాలు. కనుక అసలు విష్ణు అంటే ఏమిటి, అసలు శివుడు అంటే ఏమిటి అనేది అక్కడ చెప్తాడు. అక్కడ ఏ ఛందస్సు వాడిందో అదే ఛందస్సు తీసుకుని అక్కడ శివ అనే బదులు అక్కడ హరి అని పెట్టి అందించిన వారు ఆదిశంకరులు. కనుక మొట్టమొదటి శ్లోకం ఆది ఎక్కడ దొరుకుతుంది? యోగ వాసిష్టంలో. దాన్ని తీసుకుని హరిమీడేస్తావని అత్యద్భుతంగా రచించారు. అది 43. ఇప్పుడు నేను 43 మొదలు పెడితే ఎన్నాళ్ళు కంప్లీట్ చేస్తాను. అలాగని చెప్పకుండా వదిలేస్తే అన్యాయం, చెప్తే మరీ అన్యాయం అంటారేమో, కానీ అసలు చెప్పకుండా ఊరుకో, ధ్యానిద్దాం ఒక్కసారి. ఎందుకంటే ప్రతి శ్లోకం వివరించుకుంటే శుద్ధ ఆత్మతత్వం బోధపడుతుంది. అక్కడ ఆత్మజ్ఞానం అనే మాట ఇందులో తెలుస్తుంది. అచ్చంగా ఇలాంటి పద్ధతి శంకరులు మరొక స్తోత్రంలో చేశారు. చివరి మాటలో మాత్రం దేవుడి పేరు కనబడుతుంది, పైన 3 పాదాల్లో మాత్రం శుద్ధమైన ఆత్మతత్వమే కనబడుతుంది. ఇక్కడ ఆయనకి నమస్కారం అంటాడు చివరికి. అంటే అందరిలో ఆత్మగా ఉన్నవాడు భగవంతుడు. ఆత్మ అంటే ఏమిటో చెప్తాడు ఇక్కడ. ఆత్మయే విష్ణువు, ఆత్మయే శివుడు. కనుక నువ్వు భగవంతుణ్ణి ఆత్మ కంటే వేరుగా పూజించడం ఒకటి, ఆత్మయే అని పూజించడం ఒకటి. ఆత్మ కంటే వేరు, వేరు అనే దాని సంస్కృతంలో ఏమంటారండి? మీకు తెలుసు అన్యం. వేరంటే ఏమంటారు? అంటే నాకు వేరు ఆయన, నేను వేరు ఆయన వేరు అనుకోవడానికి అన్యభక్తి అంటారు ఇక్కడ. అంటే భగవంతుడు నేను భక్తుడిని, అన్యం. అలా కాకుండా ఆయన నాకు అన్యము కాదు, అన్యము కాదనడానికి ఏమంటారు సంస్కృతంలో? అనన్యం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే, అది అనన్యభక్తికి సరి అయిన నిర్వచనం. ఇది తెలియక అనన్యాశ్చింతయంతో మా అంటే విష్ణువు తప్ప ఇంకో దేవుడిని పూజించకూడదని అర్థం రాశారు. చాలా తప్పండి ఇక్కడ. అప్పుడు చంకన పుస్తకం వేసుకుని మార్పిళ్ళు చేసే మతాలకి మనకి భేదం ఉండదు అప్పుడు, తెలుసుకోండి. ఇలా తయారైపోతాం మనం ఇక్కడ. అనన్యం అంటే లోపల నేను అనే చైతన్యానికి పరమాత్మ వేరు కాదు అని తెలిసిన భక్తి అనన్య భక్తి. అది గ్రహించాలి, కానీ నేనుకి ఆయనకి వేరు లేదు అది గ్రహించాలి. అలా అనన్యమైన భక్తి గురించి తెలుసుకోవాలంటే మనలో ఆత్మరూపుడైన హరిని మనం ఉపాసిస్తున్నాం. ఆత్మరూపుడైన హరి అనగానే అంత దగ్గరున్నాడండి, ఎక్కడో వెతకలేదు, ఇక్కడే ఉన్నాడు. మొదటి ఫెసిలిటీ అది. రెండవది, అవతలవాడు నీకు వేరు అనుకోండి, ఇంక వాడు మెదడుకి ఎక్కించడానికి నువ్వు నానా విన్యాసాలు చేయాలి. నేను చెప్పింది మీకు అర్థం కావాలండి. అదే నువ్వు పోయినప్పుడు నీకు బాధ లేదు ఇక్కడ. కనుక మనలో ఇది ఆలోచిస్తూ ఉంటే మరి ఇందులో వర్ణించిన ఈశ్వరుడు ఎక్కడో లేడే, నాలోనే ఉన్నాడే మొదటి జ్ఞానం. రెండవది నాతోనే ఉన్నాడే, ఇంకా కొంచెం డెవలప్మెంట్. మూడవది నేనై ఉన్నాడే, అది ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఆ స్థితికి వెళ్ళిపోతామండి. కానీ భగవంతుని ముందు నాతో ఉన్నాడు అనాలి, తర్వాత నాలో ఉన్నాడు అనాలి, తర్వాత నేనై ఉన్నాడని తెలుసుకోవాలి ఇక్కడ. ఇది సాధన దశలో మన ఇప్పుడు నాతో ఉన్నాడనే భావమే రాదు. భగవంతుడు అంతటా ఉన్నాడంటే నాతో ఉన్నాడు, చుట్టూ ఉన్నాడంటే ఎంత జాగ్రత్తగా ఉంటాం, ఎంత ఆనందంగా ఉంటాం. ఆ రెండు ఎప్పుడూ అనుభవించలేదు. కనుక మనకు నాతో ఉన్నాడనే భావమా బలపడలేదు. నాలో ఉన్నాడనే భావం ఉందా? ఉంటే ఏ తప్పులైనా చేస్తామండి, లోపల కూడా తప్పుడు ఆలోచనలు రావు. ఆ రెండు వస్తే అప్పుడు నేనై ఉన్నాననే విషయం అప్పుడు అర్థమవుతుంది, తెలుసుకోండి. ఇక్కడ ఇప్పుడు నరసింహస్వామిని వర్ణించినప్పుడు ఆయన అన్యమా అనన్యమా? అనన్యమా. నేను నరసింహస్వామి అనుకుంటున్నామా? ఆయన నరసింహస్వామి అంతే, ఈశ్వరుడు. అయినప్పటికీ ఆయన నువ్వు నాతో నాలో ఉన్నాడు అనుకుంటూ ఉంటే అసలు నరసింహుడు నాలో ఆత్మగా ఉన్నాడు కదా అని తెలుసుకుంటావు ఇక్కడ. అందుకే సింహం అంటే శ్రేష్టం, ఇది అర్థం. ఇది లోకంలో వాడుతుంటారండి. పురుష సింహమా అని లోకంలో అంటారు, పురుషుల్లో గొప్పవాడా అని అర్థం. అది సింహం అంటే అర్థం ఏంటి? శ్రేష్ఠుడు. ఇక్కడ నరుడు వీడు ఎవడు? ఈ దేహంతో ఉన్న మనందరం ఎవరు? నరులు. ఇందులో శ్రేష్టమేది? చైతన్యం. చైతన్యమే ఇందులో శ్రేష్ట వస్తువు, మిగిలింది అది కాదు. కానీ నరుల్లో సింహం ఎవరు? చైతన్య రూపమైన ఆత్మే, అదే నరసింహం. ఇది నరసింహ శబ్దానికి అర్థం. ఆయన నువ్వు ఆశ్రయించి ఆలోచించామనుకో, ఆయన నరభావం తీసేస్తాడు, సింహమే మిగిలిపోతాడు ఇక్కడ. అందుకే చీల్చి చెండ అడ్డం అంటే అదే అర్థం ఇక్కడ. మరి ఆయన నారాయణుడు, మన నరుల్ని అయనంగా చేసుకుని లోపల ఉన్నాడు కనుక నారాయణుడు. ఒక్క నీలోనే కాదు, అందరిలో అలాగే ఉన్నాడు కనుక వ్యాపించిపోయాడు కనుక విష్ణువు. నిజానికి ఇవి చూస్తూ ఉంటే ఈ శరీరము ఒక్కడు శుభంకరమైనది లేదు, అవునా లేదా? ఎముక ముట్టుకున్నాం అనుకోండి బయట, ఇంట్లో తెలిసిన వాళ్ళ సంప్రదాయజ్ఞులు ఏం చెప్తారు? స్నానం చేసినారా అంటారు ఇక్కడ. అలా రక్తం చేత్తో ముట్టుకుంటే ఏం చేస్తాం? కడుక్కుంటాం. మరి అవే లోపల ఉన్నాయి ఇప్పుడు, అదే రక్తం, అదే ఎముక. ఇంకా డిఫరెంట్ సబ్జెక్ట్ ఏమైనా ఉందా చెప్పండి? మణులు మాణిక్యాలు ఉన్నాయా, లేకపోతే కొంచెం అమృతపు చుక్కలు ఉన్నాయా? మొత్తం ఏవి బయట చూస్తే అసహించుకుంటామో అవన్నీ ఉన్నాయి. ఎందుకు చేయి కడుక్కుంటున్నారు? అశుభం అని కదా. కానీ అశుభం అని ఏవి ఉన్నాయో అవన్నీ ఇందులో ఉన్నప్పటికీ మనకు అశుభం అనిపించట్లేదు. ఎందువల్ల? వీటన్నిటిలో చైతన్యం ఉంది కనుక. చైతన్యం వల్ల అశుభం కూడా శుభం అనిపించింది. అశుభం అంటే శుభానికి మరొక పేరు శివం. శివము కానిది కూడా శుభంగా అనిపించిందంటే లోపల శివం ఒకటి ఉందన్నమాట. అది ఎవరంటే శుద్ధమైన ఆత్మయే శివం. ఇప్పుడు శివుడా విష్ణువా చెప్పండి. ఆలోచిస్తే ఎంత అద్భుతం వచ్చిందండి. ఇలాంటి ఆలోచన మరి నేర్పకుండా, ఇలాంటి ఆలోచన మనం చెయ్యకుండా శివుడా విష్ణువా సిగపట్లు కొట్టుకుని మేము కృష్ణభక్తి అండి, శివభక్తి అంటున్నారంటే ఇంకెక్కడున్నారయ్యా అనిపిస్తుంది ఎవరికి? జ్ఞానికి. మరి శంకరులను పట్టుకుని 5 రోజులైన తర్వాత కూడా తెలుసుకోకపోతే ఎలాగా? అందుకే 5 రోజులైన తర్వాత 6వ రోజు హరిమీడే అని వచ్చాడు ఆయన ఇక్కడ. కానీ హరి యొక్క అసలు స్వరూపం చూపిస్తున్నాడు. చూస్తారా హరి యొక్క అసలు స్వరూపం చూద్దాం. స్తోష్యే భక్త్యా విష్ణుమనాదిం జగదాదిం యస్మిన్నే తత్ సంస్కృతి చక్రం భ్రమతీర్థం యస్మిన్ దృష్టే నశ్యతి తత్ సంస్కృతి చక్రం తం సంసారధ్వాంతమ వినాశం హరిమీడే తం సంసారధ్వాంత వినాశం హరిమీడే. నేను విష్ణువుని స్తోత్రం చేస్తున్నాను ఎలాగ? భక్తితో. అది చాలా ప్రధానం. భక్తి అనే మాటకు శంకరులు ఇచ్చిన డెఫినేషన్ తీసుకోవాలి. వివేక చూడమని స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యభిధీయతే. స్వస్వరూపాన్ని అనుసంధానం చేసుకోవడమే భక్తి. అనుసంధానం అంటే కనెక్షన్. నీ బుద్ధిని స్వస్వరూపంతో కనెక్ట్ చేయడమే భక్తి. ఒకటే చెప్పేశాడు ఇక్కడ. కనెక్ట్ చేయడం అంటే అర్థం, ఇక్కడ ఒక వైరు అక్కడ ఒక ప్లగ్ పాయింట్ ఉన్నాయా, ఆలోచించడం, చింతన చేయడం, అనుబంధం ఏర్పరచుకోవడం, ఇదే కనెక్షన్ అంటే. ఎవరితో? స్వస్వరూపం, నీ అసలు స్వరూపం. నా అసలు స్వరూపం ఆత్మే. కానీ బుద్ధి ఆత్మస్వరూపాన్ని విచారణ చేస్తూ దాని యందు ప్రేమ పొంది దాన్ని పొందడానికి ప్రయత్నించడమే భక్తి అండి. ఇక్కడ తెలిచేశాడు ఆత్మరూపుడు ఎవడున్నాడు? అహమాత్మా కూడా సాయినే. కానీ హరిభక్తన్నా ఆత్మభక్తన్నా ఇక్కడ ఒకటే తెలుస్తుంది, ఎందుకంటే ఆయన ఆత్మగా ఉన్నాడు. అందుకు అటువంటి ఆయన భక్త్యాస్తోష్య భక్తితో స్తుతిస్తున్నాను. విష్ణు, విష్ణు శబ్దానికి ఇప్పటికీ అర్థం చెప్పుకున్నాం. అనాదిం, ఆయనకు ఆది లేదు. జగత్తు కాదుంది, ఆయనకు ఆది లేదు కానీ జగత్తు కాదుంది. సృష్టి స్థితి లయ ఉన్నాయి. మళ్ళీ సృష్టి ఉందంటే ఆద్యంతాలు ఉన్నట్టేగా. కానీ ఆద్యంతాలున్న జగత్తు నీలో ఎలా వ్యాపించున్నాడో నువ్వు చుట్టూ ఉన్న జగత్తులు కూడా అలా వ్యాపించాడు. కనుక జగత్తుకి ఆయన ఆది, జగత్ ఆదిం. ఆయనకు ఆది లేదు కానీ ఆది ఉన్న ఆ జగత్తుకి ఆయన ఆదిగా ఉన్నాడు. ఇప్పుడు ఆది జగద్ ఆదిం అర్థమైంది కదా. జగత్తుకు మొదట ఆయన ఉన్నాడు కానీ ఆయనకు ఆది లేదు. అదేవిధంగా ఆయన యందు యస్మిన్ ఏతత్ సంస్కృతి చక్రం భ్రమతి యుత్థం, ఎవని యందు ఈ సంసారం అనే చక్రం ఇలా తిరుగుతోందో ఆయన విష్ణువు. ఇక్కడ ఆత్మయందు జనన మరణాలన్నీ తిరుగుతున్నాయి కానీ ఆత్మకి వేవీలు. లోపల చైతన్యం ఉంటేనే ఇవన్నీ తిరుగుతున్నాయా లేదా? అలాగే ప్రపంచాన్ని చూడండి, ఈ ప్రపంచమంతా ఆయన ఎందే తిరుగుతుంది. ఆత్మ చైతన్యం ఉందే సృష్టి అవ్వడం, స్థితి అవ్వడం, లయం అవ్వడం ఆయన ఎందే జరుగుతున్నాయి. పుట్టడం, పెరగడం, పోవడం బేస్లేంది ఎలా జరుగుతాయండి? తరంగం లేచింది, నిలబడింది, పోయింది. సృష్టి స్థితిలు ఆ తరంగానికి బేసేది సముద్రం. అలాగే విష్ణువుని ఆధారం చేసుకుని సృష్టి వస్తూ పోతూ ఉన్నది. ఎవరి ఎందు వస్తుందో విష్ణుకు నమస్కారం. ఆయన అప్పుడు వాడండి అనాది. కానీ మన మొదటివాడు అంటారు కదా, అంటే జగత్తుకు మొదటివాడు అన్నాను కానీ ఆయనకు మొదలు లేదు తెలుసుకో. అయితే ఆయన నీకు అర్థమైతే ఇది పోతుందన్నాడు. గొప్ప మాట ఇక్కడ, యస్మిన్ దృష్టే నశ్యతి తత్సంస్మృతి చక్రం. సంసార చక్రం ఎవరిని చూస్తే పోతుందో ఆయన విష్ణువు అన్నాడు ఇక్కడ. ఎవరిని చూస్తే పోతుందంటే సత్యం తెలుసుకుంటే, పరమాత్మను గ్రహించితే ఈ సంసారం ఆయన నుంచి ఆయన వల్ల కలిగి ఆయన వల్ల పోతుంది. సంసారానికి వేరుగా లేదు. అంటే నిన్న చెప్పిన ఉదాహరణ, సముద్రం నుంచి కలిగిన కెరటం అందులోనే పుట్టి అందులో పోతుంది. అందులో వేరే కెరటం అనే వస్తువు ఉందా? ఏది సముద్రంలో ఉందో అదే ఉన్నప్పుడు ఆ సముద్ర దృష్టి అనంత జలదృష్టి ఏర్పడ్డాక అలదృష్టి మిగలదు, తెలిసింది కదా. కానీ అలదృష్టి జలదృష్టిలో లయమైపోయింది, అప్పుడు జలమే మిగులుంది. కానీ జగత్తని ఎవరియందు కలుగుతోందో తెలుసుకుంటే, ఆయన్నే నువ్వు తెలుసుకుంటే, ఇప్పుడు రెండు మాటలు వేశాం, సృష్టి స్థితిలయలు ఎవరి వల్ల కలుగుతున్నాయో ఆ చైతన్యాన్ని తెలుసుకుంటే, తర్వాత చైతన్యమే అని తెలుసుకుంటే ఈ సంసారమే లేదు కదా. ఎవరిని తెలుసుకుంటే ఈ సంసారం లేదో, ఎవరి యందు ఈ సంసారం కలుగుతుందో, సంసారానికి ఆది ఎవడో, ఎవడికి ఆది లేదో ఆ విష్ణువుకు నమస్కారం. ఇది ఎంత అందంగా చెప్పాడండి, విష్ణువు అర్థమైపోయాడు. అర్థం అవ్వాలని ఆయన ఉద్దేశం. ఇలా విష్ణువుని అర్థం చేసుకో, ఇది ఆయన యొక్క ఉద్దేశం. మీరు భగవద్గీత ఉపనిషత్తులు అన్నిటి సారం 43 శ్లోకాలండి. ఈ 43 శ్లోకాలకు బిగ్ సబ్జెక్ట్, అది ప్రత్యేకమైన టెస్ట్. అది ఇందులో కలిపి చెప్తే కాస్త ఆస్వాదించడం కూర్చుంటారని నేను ఇంట్లో మధ్యలో పెట్టి చెప్పాం. అదేదో శాండ్విచ్ అంటారే, అలా మధ్యలో పెట్టేశాను దీన్ని. లేకపోతే హరిమీడు ఒక్కటి ఇందాక చెప్పానే, పేరు పెట్టి మూడు పాదాలంతా ఆత్మతత్వం చెప్తూ చివరికి మాత్రం ఆయన పేరు పెట్టేస్తే అది ఆయన స్తోత్రం నుంచి చదివేస్తున్నాం. కానీ ఆయన పేరు పెట్టాడే తప్ప ఆయన రూపం ఎక్కడ వర్ణించలేదు. అది విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యన్నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరిభోద్భూతం యథా నిద్రయా యస్ సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం. చెప్పండి. తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. చివరికి దక్షిణామూర్తి ఉంది కానీ పైన మూడు శ్లోకాలు మూర్తే లేదు. పైన మూడు పాదాల్లో మర్రి చెట్టు కింద కూర్చునే వేదలు అవి ఏమీ లేవు. అక్కడ ఇక్కడ హరిమీడే అన్నప్పుడు శంఖం చక్రం ఏమీ లేవు. అది ఇది ఒకేలాంటివి తెలుసుకుంటే. అయితే అది చెప్పట్లేదంటే నా సబ్జెక్టు విష్ణు దర్శనం కనుక నేనే చెప్తున్నా. కానీ అక్కడ విష్ణువు ఎవడు, అక్కడ దక్షిణామూర్తి ఎవడు, ఇక్కడ విష్ణువు వాడే, రెండు ఒకటే. ఇక్కడ రెండు తత్వం ఒకటే, కానీ పది పరమాత్మలు లేరు, ఒకడే పరమాత్మ. ఆ పరమాత్మే ఇక్కడ హరి, మరొకటి కాదు. ఆయన మాత్రమే నీకు ఎప్పుడు తెలుస్తాడు అంటే ఈ సంసార దృష్టి హరించకపోతే అహారి కనబడతాడు. ఎవడిని ఎందు దృష్టికి నిలబడితే సంసార దృష్టి హరించకపోతుందో అతడు హరి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఆ అర్థంతో ఈ శ్లోకం ఎంత అందంగా చెప్పాడు. మరొక అందమైన శ్లోకం కానీ ఒక్కసారి చదువుకుని, స్తోష్యే భక్త్యా విష్ణుమనాదిం జగదాదిం యస్మిన్నే తత్ సంస్మృతి చక్రం భ్రమతీర్థం యస్మిన్ దృష్టే నశ్యతి తత్ సంస్మృతి చక్రం తం సంసార ధ్వాంత వినాశం హరిమీడే. ఇది సంస్కృతి కాదండి, సంస్మృతి చక్రం పదాలు. సంస్కృతి అంటే సంసారం, సంస్కృతి అంటే సంస్కారం, రెండింటికి తేడా. సంసారానికి సంస్కారానికి ఎంత తేడావో సంస్కృతి సంస్కృతికి అంత తేడా. కానీ సంస్కృతి సంస్కృతి చక్రం, సంస్కృతి చక్రం అంటే జనన మరణ రూపమైన చక్రము. ఏ పరమాత్మ యందు కలుగుతుందో, ఏ పరమాత్మకు అవేవీ లేవు, ఏ పరమాత్మను తెలుసుకుంటే వాడికి అవేవి ఉండవో ఆ పరమాత్మకు నమస్కారము. అంటే పరమాత్మ జ్ఞానం ఉన్నవాడికి జనన మరణాలు లేవు. ఎందుకు? జనన మరణాలు పొందే దేహం నేను కాననే జ్ఞానం ఏర్పడింది కనుక వాడికి జనన మరణాలు లేవు. అయింది కదా. ఈ జగత్తు ఎంత ఉంది? అబో, ఎంతున్నా మీకు ఎంత ఉందో తెలుసా? పరమాత్మలో పావు భాగమే జగత్తు. అంటే పరమాత్మ భాగం ఉందా అందులో పావు అని చెప్పడానికి ఇది ఆలోచించవలసింది. యశ్చైకాంసాదిత్థమశేషం జగదే తత్ ప్రాదుర్భూతం ఏన పినద్ధం పునరిద్ధం. పిండానికి ఎంత బాగున్నాయో చూడండి. ఏన వ్యాప్తం ఏన విబుద్ధం సుఖ దుఃఖై తం సంసార ధ్వంత వినాశం హరిమీడే యశ్చైకాంసాదిత్థమశేషం. మన భగవద్గీతకు వెళ్ళండి. ఏకాంశేన స్థితో జగత్ చెప్తున్నాడు భగవద్గీతలో. ఈ సర్వ జగత్తు నాలో పావు భాగమే. దీనికి ప్రమాణం పురుషసూక్తం, పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి. ఇక్కడ పెట్టాడు తయ్య. మరి మ్యాథమెటిక్స్ ఇదంతా. పాదోస్య విశ్వాభూతాన్ని, విశ్వాభూతాన్ని అంటే సమస్త ప్రాణికోట్లో ఉన్న సమస్త ప్రపంచం. సమస్త ప్రపంచం అంటే విజిబుల్ అండ్ ఇన్విజిబుల్. నువ్వు చూస్తున్న నీ లోకం కాకుండా నువ్వు చూడలేని లోకాలు ఎన్నున్నాయో, గ్రహాలు ఎన్నున్నాయో, ఇవన్నీ కలిపి జగత్తే. ఇంత జగత్తు కూడా పరమాత్మలో పావు భాగమే. అంటే ఒక వస్తువులో పావు భాగం తీసేశారంటే ముప్పాతికి దాని పైన ఉన్నట్టే కదా అర్థం. ఇది ఒకటి ఆలోచించండి. కనుక పాదోస్య విశ్వాభూతాని అంటే త్రిపాదస్య అమృతం దివి, మిగిలిన త్రీ పార్ట్స్ దీని పైన ఉన్నాయి. అంటే విశ్వమంతా కలిపితే పావు భాగమైతే విశ్వ అతీతం ఎంత ఉంది? త్రీ ఫోర్త్. అంటే మనం విశ్వంలో ఎక్కువ ఉన్నాడు, విశ్వాతీతుడికి ఎక్కువ ఉన్నాడు ఆయన. అర్థమైంది కదా? అంటే నువ్వు ఎంత చూసినా దీన్ని మించున్నాడు పరమాత్మ అని చెప్పడం. ఇది దీనిలో ఉన్న అర్థం. ఇక్కడ ఇది చిన్నదే నువ్వు చూస్తున్నది. పాదశ విశ్వభూతాన్ని త్రిపాదశామృతం దివి, అది చెప్పడం అర్థం ఏంటంటే నాలుగింటిలో ఒకటి అంటే నాలుగు ఒకలోనే ఉన్నాయి కదా. ఇది పాయింట్. నాలుగింటిలో ఒకటి ప్రపంచం అంటే నాలుగు దేనిలో ఉన్నాయి? ఒక్కళ్ళలోనే ఉన్నాయి. వేరుగా ఉందే ఇది. దీనికి చిన్న ఉదాహరణ అండి, అన్నిటికి సముద్రమే దొరికింది మనకు చెప్పడానికి. శంకరులు ఇచ్చేసారు షట్పదులు. సముద్రంలో కెరటాలు వచ్చే భాగం ఎంతసేపు ఎంత ఉంటుందండి? కెరటాలు మాత్రమే కనబడే పార్ట్ ఎంత? చివరిలోనే. మిగిలింది అనంతం. అచ్చంగా సముద్రంలో కెరటాలు పార్ట్ ఎంత, ప్రపంచం పార్ట్ అంతే పరమాత్మను తెలుసుకోండి. అంటే ఆయనలో పార్ట్ ఉందని ఒప్పుకుంటున్నారు కదా. ఏంటంటే సముద్రంలో కెరటాలు పార్టా పార్టా? దానిలో దీనిలో మెటీరియలు ఒకటేగా. కనుక జగత్తు ఆయన పార్ట్ అని వ్యవహారానికి చెప్పినా అక్కడ ఇక్కడ ఉన్నది ఒకటే పరమాత్మ. కనుక ఫోర్త్ త్రీ ఫోర్త్ లేవు, అంతకలిపి ఒకటే పరమాత్మ. అది చెప్పడం ఇందులో ఉండే విషయం. ఎంత అందంగా చెప్పాడది. అదే యశ్చైకాంసాదిత్తమశేషం జగదే తత్ ప్రాదుర్భూతం ఏన పినద్ధం పునరిద్ధం. ఆయన నుంచి కలుగుతోంది పునర్పినద్ధం. పినద్ధం అంటే కప్పబడుతుంది, అంటే తెర తీయడం, తెర వేయడం లాంటిది. ఇక్కడ తీయడం సృష్టి, కప్పడం లయ. ఈ మధ్యలో జరుగుతున్నది ఏన వ్యాప్తం ఏన విబుద్ధం సుఖ దుఃఖై. ఎవరి చేత వ్యాపింపబడిందో, వ్యాపింపబడింది అంటే స్థితి. స్థితికాలంలోనే జగత్తు కనబడుతుంది, స్థితికాలంలోనే జగత్తు కనబడుతుంది. అప్పుడు ఆయన దానిలో వ్యాపించున్నాడు. తత్పూర్వం సృష్టి, చివరికి పినద్ధం కవర్ చేసేస్తున్నాడు. అంటే మూడింట్లో ఆయన ఉన్నాడు. ఇందాక చెప్పినట్టు కెరటం లేస్తున్న సముద్రం వల్ల సృష్టి, కెరటం లయమవుతున్నది సముద్రం వల్లే, మధ్యలో ఉన్నది సముద్రంలోనే. అది చూపిస్తున్నాడు ఇక్కడ. ఆయన ఏకాంశమైన జగత్తు ఎవరి వలన ప్రాదుర్భవించి, ఎవరి వలన కప్పబడి, ఎవరి వలన వ్యాపింపబడిందో ఆ హరికి నమస్కారము. ఎంత పరిపూర్ణమైన హరిజ్ఞానం ఇస్తున్నాడండి. ఇంత స్పష్టంగా ఇది పరమాత్మ అని చెప్పగలిగిన హిందూ మతంలో పుట్టడం మన అదృష్టం అండి. ఎంత క్లియర్ కట్గా చెప్తున్నాడు. అందులో దేవుడు ఒకడు ఉండడు, నీ పాపమునకు ఫలమునిచ్చును, పుణ్యమునకు ఫలమునిచ్చును, చావుము అని చెప్తే అది ఎంత చిన్నది అండి. అది దానికి ఒక పెద్ద సంస్థలు, మార్పు చేయడాలు, ఓహో గోలలు. ఇంత విస్తారమైన థాట్ బ్రెయిన్ పనిచేయలే కానీ అద్భుతంగా ఆలోచించేవాడికి పరమాద్భుతమైన జ్ఞానం ఇచ్చే మతం పేరు హిందూ మతం. ఏం అద్భుతంగా చెప్తుంది ఇక్కడ. ఇప్పుడు సర్వము జలమే అని ఒప్పుకుంటున్నారు సముద్రాన్ని చూస్తే. మరి ఇప్పుడు సర్వము పరమాత్మను ఒప్పుకోవాలి కదా. మరి సర్వం ఆయనే కనుక సర్వశర్వశివస్థానము. ఈ సర్వం ఎవరికి తెలుసు? ఆయనకి తెలుసు. కానీ ఆయనకు మరో పేరు సర్వ. ఈ సర్వ పేరుతో ఎన్ని శ్లోకాలు చెప్తాడు. సర్వజ్ఞోయో యశ్చ హి సర్వ సకలోయో యశ్చానందోనంత గుణోయో గుణధామ యశ్చావ్యక్తో వ్యస్త సమస్త సదసద్యత్ తం సంసార ధ్వంత వినాశం హరిమీడే. ఈ సర్వము తెలిసిన వాడు ఎవడో, సర్వము ఎవడో, ఎవడి స్వభావము ఆనందము అనంతము, ఎవడు ఏ గుణము లేనివాడు, అన్ని గుణములకు ఆశ్రయమైనవాడు. ఇది చెప్తున్నారు ఇక్కడ. గుణములు అంటే కరటన లేవడం, నురగలు రావడం గుణములు అనుకుందాం. ఇవి ఎక్కడున్నాయి? సముద్రాలు ఉన్నాయి. కానీ సముద్రానికి నిజంగా ఉన్నాయా? అసలు స్వరూపమా కాదు కదా, అలా అనమాట. కనుక సృష్టిని నడిపేటప్పుడు గుణములన్నీ ఆయనలో కనబడుతున్నాయి, కానీ నిజానికి ఏ గుణము లేనివాడు. కనుక ఆయన అవ్యక్తుడు, అవ్యక్తమైన వాడు. అంటే ఇంద్రియాలకు గోచరించేవాడు కాదు, ప్రకృతికి అధీనుడు కాడు. అయినప్పటికీ వ్యస్త సమస్త, వ్యస్త సమస్త అంటే విడిగా కనబడుతున్న వాటి యందు మొత్తముగా కలిపి ఆయనే అన్నాడు. విడిగా కనబడుతున్న వాటి యందు ఉన్నవాడు ఆయనే, మొత్తము ఆయనే. ఇది ఎలాంటిదంటే మళ్ళీ సముద్ర ఉపమానం ఎందుకు చెప్తున్నాడు, గుర్తుపెట్టు తొందరగా పోల్చుకోగల అర్థమవుతుంది. విడిగా అంటే 100 కెరటాల్లో ఒక నీరు అన్నారు. 100 కెరటాలు అంటే విడిగా, ఒకే నీరంటే మొత్తంగా, ఇప్పుడు అర్థమైంది కదా ఇక్కడ. కానీ విడివిడిగా ప్రతివాటిలో ఉన్నవాడు ఆయనే, మొత్తంగా ఉన్నవాడు ఆయనే. ఆయన సదసత్, సత్ అసత్ అని రెండు విధములుగా కనబడుతున్నాడు. సత్ అసత్ అంటే పెద్ద కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు, సత్ అంటే కార్యం, అసత్ అంటే కారణం. కార్యకారణములు రెండు ఆయనే, కార్యమైన జగత్తు ఆయనే, కారణమైన చైతన్యం ఆయనే. ఇది ఎలాంటిదంటే కుండ కార్యమైతే మట్టి కారణం. ఉదాహరణ తీసుకోండి, ఇప్పుడు కారణం కార్యంలో ఉందా లేదా? కారణమైన మట్టి తప్ప కార్యమైన కుండలో మరే పార్ట్ అయినా ఉందా? లేదు కదా. కనుక కార్యం కారణం ఒకటేగా, కనుక కార్యకారణం కూడా ఆయనే నారాయణుడే. దీన్ని బట్టి సర్వం విష్ణుమయం లేదా సర్వం విష్ణుహు అనే మాట మనకు తెలిసిపోతుంది. ఇలా చెప్తూ యస్మాదన్యన్నాస్త్యపి నేదం పరమార్థం దృశ్యాదన్యో నిర్విషయ జ్ఞానమయత్వాత్ జ్ఞాతృజ్ఞాన జ్ఞేయ విహీనోపి సదాజ్ఞ తం సంసార ధ్వాంత వినాశం హరిమీడే. సాధన దశలో నేను తెలుసుకుంటున్నాను అన్నావు నువ్వు, మూడున్నాయి ఇక్కడ. తెలుసుకుంటున్నాను అంటే తెలుసుకుంటున్నవాడు, తెలియబడేది, తెలియుట అని ఉన్నది. వీటి త్రిపుటి అంటారు, జ్ఞాతృజ్ఞాన జ్ఞేయ. ఇక్కడ లలితాశాస్త్రం కూడా చదివినట్టున్నారే, జ్ఞాతృజ్ఞాన జ్ఞేయ స్వరూపిణి కదా, ధ్యానధ్యాతృధ్యేయ రూప, అన్నీ ఒకటే. మూడు త్రిపుటి ప్రపంచ దృష్టిలో మూడు ఉంటాయి. కానీ నిజానికి నేను తెలుసుకుంటున్నాను అన్నప్పుడు అక్కడ ఏముందో ఆలోచించు. నేను తెలియబడేది రెండింటి మధ్యలో ఉన్న కనెక్షన్ ఏంటి? జ్ఞానం. తెలుసుకుంటున్నానని దేనివల్ల అన్నావు? జ్ఞానం వల్లే. తెలియబడిందని దేనివల్ల వచ్చింది? జ్ఞానం. కనుక ఆ కొస ఈశ్వరుడు, ఈ కొస జీవుడు. తెలుసుకుంటున్నాను అనేవాడు జీవుడు, తెలియబడేవాడు ఈశ్వరుడు, మధ్యలో జ్ఞానం. అయితే ఇక్కడ తెలుసుకుంటున్నానంటే నీకు జ్ఞానం లేకపోతే ఎలా తెలుసుకుంటావు? తెలియబడేది జ్ఞానమే అది, కానీ మధ్యలో మిగిలింది ఏది? జ్ఞానమే ఉంది. జ్ఞాత లేడు, జ్ఞేయం లేదు, జ్ఞానమే ఉంది ఇక్కడ. అందుకే సర్వజ్ఞుడు ఆయన, అల్పజ్ఞుడు నువ్వు. సర్వ అల్ప తీసేస్తే మిగిలింది ఏది? జ్ఞా. అజ్ఞానే చైతన్యం ఏదో ఆ చైతన్యమే పరమాత్మ. అంటే కెరటంలో నీరేదో సముద్రంలో నీరు అదే. నీరు అనే దృష్టితో రెండో ఒకటే, జ్ఞానం అనే దృష్టితో రెండో ఒకటే. అందుకే జ్ఞాతృజ్ఞానజ్ఞేయ విహీనోపి సదా జ్ఞ తం సంసార ధ్వాంత వినాశం హరిమీడే. అతడు అన్యం నాస్తి అంటే దృశ్యం అన్యము కాదు, ఆయన చూస్తున్న జగత్తుకు వేరు కాదు అని తెలియబడుతున్న హరికి నమస్కారం. ఈ తెలివి ఎలా వస్తుందయ్యా? ఆచార్యేభ్యో లబ్ధ సుసూక్ష్మాచ్యుత తత్వ వైరాగ్యేణాభ్యాస బలాచైవ ద్రఢిమ్నా భక్త్యైకాగ్రధ్యానపరాయం విదురీశం తం సంసార ధ్వాంత వినాశం హరిమీడే. ఆచార్యేభ్యో లబ్ధ, ఇప్పుడు చెప్పింది బాగా అర్థమైంది కదా? అర్థమైతే సరిపోదు, ఆచార్యుడి వద్దకు వెళ్ళాలి. ఇది వెళ్ళి ఎంత షార్ప్గా పట్టుకోవాలో తెలివిని. ఒక మ్యాథమెటిక్స్ అర్థం చేసుకోవాలంటే బ్రెయిన్ షార్ప్గా ఉండాలి. అలాగే జ్ఞానం గురువు ద్వారా వినేటప్పుడు సుసూక్ష్మ, సుసూక్ష్మ అంటే అత్యంత సూక్ష్మమైనది అంటే చాలా షార్ప్, అలా పట్టుకుని అచ్యుత తత్వాన్ని గురువు ద్వారా పొంది, పొందిన తర్వాత ఏం చేయాలి? వైరాగ్యేణ బుద్ధి దీన్ని పట్టుకుంటే అది దొరకదు. అంతే కదండి, నువ్వు ఒక పని చేస్తున్నావంటే మరో పని చేయట్లేదు అని అర్థం, అంతే కదా. అలాగే నువ్వు ప్రపంచం గురించి ఆలోచిస్తున్నావంటే పరమాత్మను ఆలోచించట్లేదు అని అర్థం. కానీ ఆయన ఆలోచించాడు, దీన్ని వదిలేయాలి. దీన్ని వదిలేయడానికి వైరాగ్యం అంటారు. ఆయన పట్టుకోవడానికి చేసే ప్రయత్నాన్ని అభ్యాసం అంటారు. తెలుసుకోండి, ఇక్కడ వైరాగ్య అభ్యాసములు ఈ రెండు ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు దానికంటే ముందు ఆచార్యుడు ఉండాలి. కానీ ఆచార్యుడి దగ్గర పరమాత్మ అచ్యుత తత్వ, అచ్యుతుని యొక్క తత్వము చక్కగా విని ఆయనకి దూరంగా ఆయన తెలియనియ్యనటువంటి విషయములపై వైరాగ్యం పొంది ఆయన తెలుసుకోవాలని ఏ సాధన చెప్పారో దాన్ని నిరంతరం అభ్యాసం చేసి, అభ్యాసం వైరాగ్య బలం చేత, అభ్యాస బలం చేత అని రెండు శబ్దం వేస్తున్నాడు. అంటే అభ్యాస వైరాగ్యములు కూడా ఏదో తావన్ మాత్రంగా కాకుండా బలం అవ్వాలి. అంతే కదా, నేను రోజు వాక్ చేస్తున్నానంటే సరిపోదు, బాగా నడిస్తేనే ఆరోగ్యం బాగుంటుంది. కనుక ఇక్కడ వైరాగ్యాభ్యాసములు బలంగా చేయాలి. బలంగా చేస్తే దృఢత్వం ఏర్పడుతుంది. ఆ దృఢమైన వైరాగ్యంతో, దృఢమైన అభ్యాసంతో ఏకాగ్రమైన భక్తి ఎవరికి ఉంటుందో వారు మాత్రమే ఎవరిని తెలుసుకోగలరో ఆ హరికి నమస్కారము అని అడిగాడు. అంటే ఇక్కడ సాధన ఎలా చేయాలో చెప్పేశారు చూడండి. ముందు విషయం చెప్పారు, ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్పాడు. ఇక్కడ ఇది సరిగ్గా మనకి ఆచార్యవాన్ పురుషో వేద తస్సేతే కథిత యర్థ ప్రకాశంతే మహాత్మన ఉపనిషద్వాక్యాలు యథాతథంగా ఎదురు కనబడుతున్నాయి. అవన్నీ శ్లోకాల్లో పెడుతున్నాడు. కనుక ఈ శ్లోకంతో ఇవాళ్ళ కాపీ ఆచార్యేభ్యో లబ్ధ సుసూక్ష్మాచ్యుత తత్వ వైరాగ్యేణాభ్యాస బలాచ్చైవ దృఢిమ్న భక్త్యైకాగ్ర ధ్యానపరాయం విదురీశం తం సంసార ధ్వాంత వినాశం హరిమీడే. ఎంత శుద్ధమైన పరమాత్మ తత్వంలోకి తీసుకెళ్ళిపోతున్నాడు. ఇలా 43 ఉంటున్నాయంటే ప్రతిదాని వెనకాల ఇప్పుడే దీని వెనకాల ఉపనిషద్వాక్యం వేదవాక్యం చూపిస్తూ ప్రతిదాని వెనకాల చూపిస్తే ఎంత ఉంటుందండి. కానీ అంత సమయం ఉందా? ఒక్కరోజు మిగిలింది మనకి. ఇంకా ఒక్కరోజులోనే వైకుంఠానికి వెళ్ళాలి, విష్ణువు యొక్క పాపాద తలమస్తకం అది చూడాలి, రెండూ చూడాలి కదా. అందుకు రేపటి రోజున మళ్ళీ హరిమీడిలో మిగిలిన భాగం తీసుకుంటూ విష్ణువు యొక్క పాదాది కేశాంత వర్ణన కూడా చేసుకున్నారు రేపు రెండును. అంటే ముందు తత్వం అంతా చెప్పి హృదయంలో రూపం నిలిపించుకోవాలి. దానితో రేపు మనం పరిసమాప్తి చేసుకుంటున్నాం. మొత్తాన్ని ఆదిశంకరులు దర్శించిన విష్ణువు ఎలా ఉన్నాడు తెలిసిందా? మనలో ఆత్మయ్య ఉన్నాడు, అందరిలో ఆత్మయ్య ఉన్నాడు, అందరిలో ఆత్మయ్య ఉన్నాడు కనుక విష్ణువు అన్నారు తెలుసుకోండి. ఇక్కడ శుద్ధమే ఉన్నాడు కనుక శివుడు అన్నారు. ఇక్కడ అటువంటి హరికి నమస్కారం చేసుకుంటూ సర్వం శ్రీహరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. శ్రీయకాంతాయ కళ్యాణధేర్ధేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద నమః పార్వతీపతయే హర హర మహాదేవా.